విషయంలో ప్రకృతి గురువు అంటే ప్రకృతి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఏ విషయాలైనా కూడా సైంటిస్టులు కూడా మనం టెక్స్ట్ బుక్లో రాసుకున్నటువంటి విషయాలు అవి కూడా ప్రకృతి నుంచి చూసి రాసినవి కదా. ఈ విషయాలు క్లాస్ రూమ్లో చెప్పాలి. ఈ క్లాస్ రూమ్లో చెప్పాలి అంటే టీచర్ ఒక నల్లని బ్లాక్ బోర్డ్ మీద తెల్లటి చాక్పీస్తో రాయాలి. తెల్లటి గోడ మీద తెల్లని చాక్పీస్తో రాస్తే ఏమర్థమవుతుంది అని చేత ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అంటే కాంట్రాస్ట్ ఉండాలి. కాంట్రాస్ట్ అంటే అర్థమవుతుంది కదా, అంటే నల్లగా ఉన్న దాని మీద తెల్లదాంతో రాస్తాం. ఇక్కడ తెలుపు పుణ్యం అనుకోండి, నలుపు పాపం అనుకోండి. అంచేత ఈ పాపము పుణ్యము అనేటటువంటి వివేచన జ్ఞానము కనుక ప్రకృతి మనకి నేర్పదలుచుకున్నది అనుకుంటే కాంట్రాస్ట్ తీసుకురావాల్సిందే కదా. ఈ పాప పుణ్యాలను ఎన్ని రకాల తేడాలు మనం కాంట్రాస్ట్ లో చూపించవచ్చు? అనేక రకాలుగా చూపించవచ్చు మనం కదా. అంచేత అనేక రకమైన బాధలు ఉంటాయి, అనేక రకాలైన పుణ్యాలు ఉంటాయి. కానీ ఈ అనేక రకాలైన పుణ్యాలు, ఈ అనేక రకాలైన బాధలు కూడా ఎందుకు అంటే బాధపడమని కాదు, సుఖపడమని కాదు, ఉద్దేశం ఏంటి నేర్చుకోమని. క్లాస్లో ఈ బ్లాక్ బోర్డ్ మీద ఇచ్చినటువంటి కాంట్రాస్ట్లో పాపము పుణ్యము అని పేరు చెప్తున్నాం మనం. నలుపు తెలుపు అనే పేరు చెప్పండి, చీకటి వెలుగు అనే పేరు చెప్పండి, ద్వంద్వము అని మన వేదాంతిక పరిభాషలో చెప్తాం మనం. ఈ ద్వంద్వాలు ఎందుకున్నాయి అనే ప్రశ్న ఎందుకున్నాయి అంటే అది ఉంటే తప్ప మనకు బోధపడదు అవును కదా. బాధ ఎలా ఉంటుందో తెలిస్తే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి విన్నవాడి బాధ ఎలా ఉంటుందో సిద్ధాంతపరంగా అందరూ చెప్పేస్తారు. కానీ బెనారస్లో నేను ఉన్నప్పుడు 40 రోజుల పాటు ఎప్పుడు నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలిసేది కాదు. 40 డేస్ అలాంటి పరిస్థితి ఏర్పడింది. 10 రోజులు 8 రోజులు 3 రోజులు ఏమో తెలియదు. నెక్స్ట్ ఆహారం నాకు ఎక్కడ దొరుకుతుందో తెలిసేది కాదు. ఇది 3 రోజులు బట్టి ఆహారం ఏం లేదు, గమనిందే. నేను స్నేహితుడు ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడు ఏం చెప్తున్నాడు, వాడు రీసెర్చ్ చేస్తున్నాడు. నేను వాళ్ళతో రీసెర్చ్ చేస్తున్నాడు, మొదలెట్టాడు రీసెర్చ్ గురించి. నాకు ఇష్టం వంటగది అవుతుందన్నమాట, ఏదైనా వస్తారా, ఏదైనా తీసుకొస్తారా, ఏదైనా పెడతారా, తిందాము అని. ఇంటి నుంచి నేను టిఫిన్ చేసి వెళ్ళింటే దృష్టి ఎక్కడ ఉండేది, ఉండదు కాదు కదా. అంచేత నిజంగా ఆకలి బాధ ఎలా ఉంటుంది అనేది పుస్తకాలు చదివినా ఏం చేసినా రాదు అని నా అనుభవం. మీరు ఆకలి ఉంటే ఆకలిగా ఉన్న వ్యక్తి ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు వాడి దృష్టి ఎంతుంటే ఎలా ఉంటుందో అన్నది నేను అనుభవించినంత మీకు అర్థం కాదు. ఇంచేత అంటే ఆ కాంట్రాస్ట్ లేదు కదా. అందువల్ల జీవితంలో పాపము పుణ్యము ఇవి రెండు ఎందుకు ఏర్పడతాయి అంటే ఏదో ఒకటి నేర్చుకోవటానికి. ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవటానికి కష్టాలు సుఖాలు ఇవ్వబడుతున్నాయి అది మనం వింటం లేదు. మానవుడు కష్టం వస్తే నాకు కష్టం వచ్చింది అంటున్నాడు, సుఖంగా ఉన్నాడు అంటే అసలు వాడు ప్రశ్న వేసుకోవటం లేదు, నేను సుఖంగా ఉన్నాను అని. ఎప్పుడైనా చూసా నా సుఖం ఎందుకు వచ్చింది అని అడిగే వ్యక్తిని, ఇంతవరకు నా జీవితంలో ఒక్కడు నా దగ్గరికి వచ్చి మాస్టారు ఈ సుఖం నాకు ఎందుకు వచ్చినా ఒక్కడు అడగలేదు, కష్టం ఎందుకు వచ్చిందని అడిగాడు. కానీ ప్రశ్న వేయదలుచుకున్న వాళ్ళు రెండు కలిపి వేయాలి అసలు. ఇచ్చేదంటే ప్రతి కష్టము తర్వాత సుఖము, సుఖము తర్వాత కష్టము, ఇది ప్రకృతి సహజమే. ఇటొచ్చి గ్యాప్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు. గాంధీ గారిని ఒకసారి ఒక పత్రిక విలేకరు వెళ్ళి, ఇప్పుడు శాంతి ఉంది కదండి, ఇంకెందుకు మీరు తాపత్రయ పడుతున్నారు, మీ ఉద్యమాన్ని ఆపేయచ్చు కదా అన్నాడు స్వాతంత్రం వచ్చాక. అంటే అతను అన్నాడు, ఇది శాంతి కాదు నాయన, 2 యుద్ధాల మధ్య ఇంకో యుద్ధానికి ప్రిపేర్ అవ్వటానికి కాలం అవసరం అవుతుంది కదా, ఆ కాలంలో ఉంది. ఇంకైతే ఇప్పుడు శాంతిగా ఉన్న కాలం కూడా యుద్ధం ప్రిపరేషన్కి ఉపయోగిస్తున్నటువంటి కాలమే తప్ప శాంతి అయినటువంటి కాలము కాదు. అంటే ఎప్పుడుదా ఇటువంటి పరిస్థితుల్లో పాపము పుణ్యము ఎందుకు వస్తున్నాయి అనే పదానికి మనకి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కొన్ని ప్రకృతి గురువు అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రకృతి గురువు అయ్యి ఆ ప్రకృతి మనకి నేర్పవలసిన పాఠాలు మనం పూర్తిగా నేర్చుకోనంత వరకు ఈ పాపపుణ్యాల సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. అంచేత ఋషులు గురువులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, మీరు పుస్తకాల్లో నేర్చుకునేటువంటి జ్ఞానము కేవలం మీ కడుపు నిండిపోవటానికి ఉపయోగపడుతుంది, నిజంగా మీ జీవితంలో ఆనందం వెళ్ళవేయాలి అంటే, మీ జీవితం శాంతి వైపు వెళ్ళాలి అంటే ప్రకృతి చెప్తున్న పాఠాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. చెప్పి కడుపు నిండటం కూడా అవసరమే. కడుపు నిండకపోతే ప్రకృతి చెప్పే పాఠాలు విని ఓపిక ఉండదు, కోరిక ఉండదు కదా. అందువల్ల ముందు మన మామూలు పాఠాలు చదువుకుంటూ, అంటే ఉదర పోషణ కోసం కావలసిన పాఠాలు చదువుకుంటూ, పాపము కష్టము ఇవి ఎందుకు వస్తున్నాయని కాదు మీరు అడగాల్సిన ప్రశ్న, ఏం నేర్చుకోవటానికి వస్తున్నాయి అనేది ప్రశ్న. ఏం నేర్చుకోవటానికి వస్తున్నాయి, ఎలా నేర్చుకోవటానికి వస్తున్నాయి అనేది తర్వాత వస్తాను. నేను మనం చదువుతాను, వేణాల చదవాలి, సినిమాలు చూస్తా.
ఒక తేలి పెట్టుకు వచ్చేస్తుంటే ఈయన ఏం చేశాక తేలిని ఇలా తీసి ఒత్తిడి తీసుకెళ్తామని పుట్టింది. తేలి పెడితే ఎంత నాకు లేదో మాత్రం ఏమవుతుంది, చేతి తీసుకుని మళ్ళా దండ ఉండదు. మళ్ళా తీశాడు చక్కగా స్నానం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ చుట్టూ బాగున్నారు. స్వామి అడిగారు వచ్చి కుడుతుంది, నిన్ను కుడితే అంటే లెక్కలు దారి తెచ్చిస్తానని తగ్గుతున్నాను అండి అని. నిజంగా నాకు గుర్తులేదు, కానీ తేలికన స్వభావం ఎవరైనా అని ముందుకెత్తింది. తేలి స్వభావం ఏంటి అంటే పైకాటే, ఇంకా ఎవరన్నా ఏమిటి తను రక్షిస్తున్నావాడా అని ఆలోచించడం లేదు. అతీతన స్వభావం వదలకపోతే నేను నా స్వభావాన్ని వదులుకుంటే ఎంత ఇన్సల్ట్ నాకు. తేలి గ్యారంటీగా తన ప్రాణం పోతుందని తెలుసు కదా, తేలికి ఎంగల పుట్టుకుపోతుంది కదా. అయినా తన సహజ స్వభావాన్ని వెళ్ళటం లేదు, ముగిపోయినా సరే నేను పుట్టి తీరుతాను అనే తన సహజ స్వభావాన్ని అంత గొప్పగా అది ప్రకటీకరిస్తూ ఉంటే, మానవుడైన నేను నా స్వభావాన్ని వదిలేసి నేను ముగితే ముగిపోతాను అంటే, ఇంకా దాని ముందు నేను ఎంత అనుకున్నైపోతానో మీరు ఆలోచించారా? మహాత్ముని యొక్క స్థితిగా అంటే మహాత్మ కాదు, అది దయాజాలి అది ఇస్తే వాడు బాధ పెట్టి ఎదురు పెట్టినా వాడికి సేవ చేయటం త్యాగము సేవ. కానీ నేను గొప్పవాడు అనే వ్యక్తికి వాళ్ళ దగ్గరే ఉండటము వాళ్ళకి సేవ చేయటం గొప్ప లేదు కదా. అలా అని చెప్పి వాళ్ళ మెత్తికి వాడు ఒప్పుకుంటూ ఉంటే వాళ్ళ మెత్తికెక్కితే వెళ్ళాలని వస్తూ అదే అవసరం లేదు. వాళ్ళ గురించి చెడు మాట్లాడకుండా వాళ్ళు చేయటం లేదనుకుందా, మనందరము కలిసి ఏకతాటి మీద ఉండగలిగే వాళ్ళందరూ కలవాలి ముందు సార్. తర్వాత వాళ్ళ సంగతి గురువు గారు చూసుకుంటారు అనేటువంటి భావనతో చేసుకునేటటువంటి ఈ స్వర్గీయ వాతావరణాన్ని నెలకొల్పటానికి మీరు కంటిన్యూస్ గా ఆలోచించే ప్రతి ఆలోచన ధ్యానం. ధ్యానం అని ఏదో కాయత్రి దేవు ముందే గురువు గారి గురించే ధ్యానం కాదు. మీ కుటుంబంలో సుఖంగా లేదు, ఈ కుటుంబ పరిస్థితి ఆనందమయంగా చేయటానికి నన్ను నేను ఎలా ఉపయోగించుకోగలను అని మీరు ఆలోచించిన ధ్యానం ఏది. ఆనందము 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 ఇదే ధ్యానం యొక్క పరమార్థం. దీనికోసం మీరు ప్రయత్నించండి తప్ప ఆనందం గాయత్రి చేస్తూనే వస్తుంది అని పాప అనవసరంగా రామభక్తుల్ని హింసించొద్దు, కృష్ణభక్తుల్ని హింసించొద్దు, మధ్యతల్ని హింసించవద్దు. వాళ్ళు పరిగెత్తాడు ఇంకా నన్ను చూశాడంటే ఇంకా బాబోయే వీడు గాయపడతారు. అలా పరిగెత్తించుకునే స్థితి తీసుకురాకండి. ప్రతి ఇంటి దగ్గర కూడా మనం ఆహ్వానితులమే, అందరూ ఆహ్వానితులు అని మనం రాసినప్పుడు అందులో అంతర్లీనంగా ఉండేటటువంటి మాట ఏమిటి అంటే, మనం కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడూ ఆహ్వానించబడే స్థితిలోనే ఉండాలి తప్ప బాబోయ్ ఈ వ్యక్తి మా ఇంటికి వస్తే అది పరిస్థితి పెట్టింది చర్చలో ఉంటుంది. అందువల్ల ఆనందంగా ఉండండి, ఆనందంగా ఉండగలిగే మార్గాన్ని ఎన్నుకోండి. ఒకవేళ మీరు ఆనందంగా ఉండగలిగే మార్గాన్ని ఇతరులకు చెప్పలేకపోతే మౌనంగా ఉండండి. రియాక్షన్స్ వచ్చేసి ఈ ధ్యానం వల్ల మీ సూక్ష్మ శరీరం రక్షింపబడుతుంది. ఈ సూక్ష్మ శరీరం ఎలా రక్షింపబడాలో ఏం చేయాలో అదంతా వృద్ధి కొండల్ని జాగ్రత్త చేసి పారేసిన వ్యక్తి మొత్తం సమిష్టి చైతన్యం మనం అందరం ఉన్నాం. తల్లి గర్భంగా ఉన్నట్టు. అంచేత మళ్ళా మీరు వేరుగా ఏ విధమైనటువంటి సాధన చేయక్కర్లే. మీరు చేయవలసిన సాధన ఏంటి అంటే చేయి బాధ అందుకోవటం. అందుకోవడానికి కూడా బతికిస్తే నేను వదను, మీ నోట్లో కూడుతాను అని ఆయన అన్నాడు. ఆ పరిస్థితి తీసుకురాకండి. అంటే ఎంత అందమైన రుచికరమైన ఆహారమైన నోట్లో కూడితే రుచిగా ఉంటుంది కదా. అని చేత మనంతటి మనం తీసుకుందాం. దాన్ని సూక్ష్మ విగతిలో మీరు చేయాల్సిన సాధన కుందని జాగ్రత్తలో మనలో ఆనందంగా ఉంటూ ఇతరులు ఆనందంగా ఉంచటం ఎలా అనేది కంటిన్యూస్ గా ఆలోచించండి. ఎలా సద్గురు సందేశంలో వాటిలో చాలా రకాల ఆయన చెప్పారు. చదవండి, అధ్యయనం చేసుకోండి, స్వాధ్యాయం చేసుకోండి. స్వాధ్యాయం ద్వారా జ్ఞానం కిందకే వస్తుంది. ఇంకేంటే అందులో మనం ధ్యానం చేయడం మహాపురుషులు జ్ఞాన ఫలితాన్ని మనం తయారు చేసుకుంటాం. స్థూల జగత్తుల జతని అన్ని సంస్కారాలు పోయి గాయత్రి మంత్ర తెలంగాణ వల్ల వీళ్ళు దేవతల లాంటి శరీరాన్ని పొందుతారు. ఇంకోసం టైం ఒక రోజు రెండు రోజులు కాకపోయినా ఖచ్చితంగా మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని సంవత్సరాలలో అన్ని రోగాలు పోయి చాలా ఆరోగ్యవంతమైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి శరీరం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. గ్యారంటీ ఏంటి? ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గ్యారంటీ, ఎప్పుడూ గురువు గారు ఒక మాట అనేవారు కాదు, దేవతలు మీతోనే తిరుగుతారు అని ఎప్పుడో మాట్లాడాల్సిన అంతలోనే ఉండేవారు. తప్ప ఆ సమయం వచ్చేసింది, మీరు తిరగండి అని ఆర్డర్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు హరిద్వార్ వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ ఒక ఫోటో ఇస్తున్నారు ఆయన. ఆ ఫోటో దేవాత్మలు మీ ఇంట్లో తిరుగుతారు అనే గ్యారంటీతో ఇస్తున్నారు. దేవాత్మలు మన ఇంట్లో ఎలా తిరుగుతారు అనేది రకరకాలుగా తిరగచ్చు. మీరు చిన్నపిల్లల రూపంగానే మన ఇంటికి రావాలి అనే రూలేం లేదు. కానీ ఆ దేవాత్మలు మన ఇంటికి వచ్చినప్పుడు దేవాత్మల స్థాయికి మన ఇల్లు ఉండాలి. సహజం కదా. ఆ దేవాత్మల స్థాయికి మన ఇల్లు ఎలా చేసుకోగలము అనే ఆలోచన కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే జ్ఞానం అవుతుంది. సూక్ష్మలక్షణమైనటువంటి దేవతలు సహజంగా మీ యొక్క ఆదర్శపడతారు. దీని తర్వాత కారణ జగత్తును మార్చాలి. కారణ జగత్తును మార్చేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అనేక మంది మహాత్ములు తీసుకుని కారణ జగత్తులోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ సంవత్సర కాలంలోనే దేవర్యా దాదా అని గురువు గారు, ఇలా చాలా మంది మహాత్ములు కారణ జగత్తును మరణించడానికి వెళ్ళి ఉన్నారు. అక్కడ మీరు కారణ జగత్తును మరణించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు మరణనుగా ఉండి వాళ్ళు అందజేసేటటువంటి భావ పరంపరను అందుకోండి. మీరు చేయకలే కారణ జగత్తులో. ఒకప్పుడు ఒక సాధకుడు స్వయంగా తన కారణ శరీరాన్ని అభివృద్ధి చేసుకోవటానికి కొన్ని జాగ్రత్తలు అవస్థ పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అక్కర్లేదు. మీకోసం, మనందరి కోసం, ప్రపంచం అందరి కోసం కూడా కారణ జగత్తును మరణించడానికి అనేక మంది చాలా పవర్ఫుల్ అర్హత కలిగినటువంటి వ్యక్తులు, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు, మన వంటి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు, అది కూడా అవసరం. ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆయన వీళ్ళు కూర్చున్నారు వడ్డించేయటానికి. మౌనంగా ఉండండి. మీరు మీరు ఎంతో మౌనంగా ఉండగలిగితే కారణ జగత్తు నుంచి వాడు పంపించేటటువంటి సందేశాలు అంత సులభంగా అర్థమవుతాయి. చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, నేను శ్రీశాస్త్ర సొసైటీలో ఫస్ట్ వే అని ఒక రకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళైతే నేను చెప్తాను దాని గురించి కూడా. ఆ వ్యక్తుల యొక్క లక్షణం గురించి చెప్తే ఏం చెప్తాడంటే, ఒక సాధకుడు అలా ప్రార్థన మీద ప్రార్థన చేసి పారిస్తున్నారు. సాధకులు లేదు, ఆ ప్రార్థన పరంపర అంటే విశ్వాసనం తెలియదు. విశ్వాసనం అయిపోదామని రుద్ర చూస్తాం, రుద్ర చెత్త అయిపోయిన మనకం చెప్తాం, మనకు చేత అయిపోదామని లంకా శాసనం, లంకా శాసనం అయిపోదామని ఇంకోటి ఏదైనా కంటిన్యూస్ నాన్ స్టాప్ లో చేసి పారిస్తున్నారు. లోపల అతనికి కొంచెం బాధగా ఉంది. నేను ఇన్ని స్తోత్రాలు ఏమి చదువుతూ ఉంటే నో రియాక్షన్ ఫ్రమ్ దట్ సైడ్. ఎలా అంటే మధ్యలో చూడు భగవంతుడు ఆర్చి చెప్పాడు, ఆయన ఒక్క క్షణం మౌనంగా ఉంటే నేను దయాలు చెప్తాను మీలోచని. నువ్వు ఎలా ప్రార్థనలు చేసి బాధేస్తూ ఉంటే నేను కళా పెట్టిచ్చేది లేదు మీకు, నీ ప్రార్థన ఇంట్లోనే సరిపోయింది. కారణ జగత్తు నుంచి గురువు గారు కానీ వాళ్ళు కానీ రెడీగా కూర్చొని ఉన్నారు కదా. అందుకేటానికి ఉద్దేశ గ్రంథాలు అంతా తయారు చేసేసి రెడీ చేసే అంతటాలన్నీ కూడా నూతన వ్యవసాయాల్సిన సామగ్రి అంతా కూడా తన పరివారం వాళ్ళు మాత్రం అందుకోవటానికి రెడీగా ఉంటారని ఎప్పుడు ఆశించుకున్న తప్ప లేదు కదా. అదే ఆశ ఆయనకుంది. నేను వెళ్ళిపోయాను కాలేజ్ వ్యక్తులు, సూచన వ్యక్తులకి కొంచెం ఇలాంటి కాలం తోటి మీరు మరణంలో దాన్ని పట్టుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే మీరు పెద్ద కుండలి జాగర ప్రక్రియలు చేయట్లేదు. ఆ కుండలి జాగర ప్రక్రియలో మీ కార్య జగత్తును మతించి మిగతా ఋషుల కార్య శరీరాలతో సంపర్క ఏర్పరచుకుని ఈ సంపర్కంలో మళ్ళా మన కార్య శరీరాల్లో ఏదైనా రంధ్రాలు అవి ఉంటే సంపర్కం జరిగే కుదరక మన గంటలు ఇది వరకు పడాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. ఆయనే డైరెక్ట్ లింక్ పరిచాడు. చాలా మంది మనలో ఆయన ద్వారా మంత్రదీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన ద్వారా మంత్రదీక్ష తీసుకునే వాళ్ళు నిన్న మాతాజీ సన్నిధిలో మాతాజీ ద్వారానే మంత్రదీక్ష తీసుకున్నారు. మీకు గుర్తుందో లేదు, స్వయంగా మాతాజీ అక్కడ కూర్చుని నేను మంత్రదీక్ష ఇస్తున్నాను మీరు తీసుకోండి అని మీ చేత అనిపించింది. చూసినా అంటే అతనికి ఏముంది, మాతా వీడియోలో మాతాజీ కూర్చుని మంత్రదీక్షించండి. శోష జగత్తులు అలాగే జరుగుతూ ఉంటాయి దీక్షలన్నీ కూడా. ఖచ్చితంగా ఈ శోష జగత్తులో మీరు తీసుకున్న దీక్ష ఎక్కువ ఫలవంతమైన భౌతిక జగత్తులో తీసుకున్న దీక్ష కంటే ముఖ్యత ఈ ఇటువంటి పరంపరలో ఇప్పుడు కూడా నా వాళ్ళు పరాయి వాళ్ళు అదే భేదం గురువులకి వస్తూ ఉంటుంది. గురువు గారి శిష్యుడికి ముందు వచ్చేస్తుంది రిజల్ట్. న్యాచురల్ అది, అందులో అన్యాచురల్ ఏం లేదు. ఎందుకంటే గురువు గారు తన శిష్యుల మీద విశేష ప్రేమ ఉంది కనుక కాదు. ఎందుకంటే గురువు గారి ధోరణి ఆయన శిష్యుడికి సులభంగా అర్థమవుతుంది, ఆయన భావన ఆయన శిష్యుడు సులభంగా అర్థమవుతుంది. కారణ జగత్తు నుంచి భావ సమేతంలో కలుస్తాయి. అంతే గురువు గారి భావం అర్థం చేసుకునే స్థాయిలో మనం ఎంత ఇచ్చేదంటే ఆయన పుస్తకాలు చదివాం, ఆయన వ్యధ తెలుసు, ఆయన ఏం కోరుకుంటున్నారో తెలుసు. కనుక కారణ జగత్తు నుంచి వచ్చే సందేశాలు గాయత్రి పరివారి వాళ్ళు గురువు గారి దగ్గర నుంచి వచ్చింది సులభంగా పట్టుకోగలుగుతారు. మిగతా వాళ్ళు పట్టుకోలేరా, పట్టుకోగలరు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ ఆలోచనల యొక్క ఫిల్టర్ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ ఫిల్టర్ లేదు కనుక మనం అదృష్టవంతులనే తప్ప అంతకంటే మనం ఏదో చాలా గొప్పవాళ్ళ అని అనుకోవద్దు. కానీ ఇంతకంటే గొప్పతనం ఏం కావాలి? ఇచ్చేటప్పుడు రెండూ కరెక్టే. మీరు చాలా గొప్పవాళ్ళు కానీ చాలా గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా మనం గొప్పవాళ్ళం కాదు అనుకునేటటువంటి ప్రవృత్తి కూడా మనమే డెవలప్ చేసుకుంటా. వారానికి 3 సార్లు మననం కావడంతో వారానికి 3 సార్లు స్వాధ్యాయం చేస్తే వారానికి ఒక రోజు వస్తుంది. ఈ విధంగా మననము, జ్ఞానము, జపము ఈ 3 కూడా మీలో ఉన్నటువంటి పంచకోశాలకి సంబంధించినటువంటి వాతావరణాన్ని సంస్కారాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. దీనికోసం మనం ఏం చేయట్లేదు. మౌనంగా ఉండి సూర్య గురుదేవుడు కల్పించినటువంటి కారణ జగత్తు నుంచి వచ్చేటటువంటి సందేశాలు నోట్ చేసుకుంటూ ఉందండి. నేను మౌనంగా ఉన్నప్పుడు కంటసేపు మౌనంగా ఉన్నా 5 నిమిషాలు రాసుకోండి. మౌనంగా ఉన్నప్పుడు మీకు ఏం నోట్ చేసుకున్నారో ఏమి వినిపించిందో మనకు తెలియదు. ఇచ్చేస్తే అది స్థూల ఇంద్రియాలతో మీరు అనుభవాల్లోకి తెచ్చుకోలేదు. కానీ అది ముద్ర పడిపోతుంది, లోపల కాస్త పడిపోతుంది తెలియకుండా. ప్రత్యేక ఒక నోట్బుక్ పెట్టుకుని దానిపైన ధ్యాన సమయంలో అనే పేరు రాసుకోండి. మీరు గత మౌనంగా ఉన్నప్పుడు అనే పేరు పెట్టుకుని మీ పర్సనల్ డైరీలాగా దాన్ని పెట్టుకుని మౌనంగా ధ్యానంగా ఉన్నప్పుడు మీ మనసులో వచ్చేటటువంటి భావాలు ఏమైనా వస్తే, పద్యాలు ఏమైనా వస్తే, పాటలు ఏమైనా వస్తే రాసేసుకోండి. అందులో నోట్ చేసుకుంటూ ఉండండి. ఇది చేయాలని నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. ఏదైనా ఉంటే అందులో ఇది చేయాలనిపిస్తుంది, అది చేయాలనిపిస్తుంది, ఇదంతా చేసేయాలనిపిస్తుంది. అందులో సృష్టించండి, ప్రాక్టికల్ విద్య ఉంచండి. మనం ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో, మనం ఉండేటువంటి సామాజిక పరిస్థితుల్లో, మన చుట్టూరా ఉన్న ఫ్రెండ్ సర్కిల్స్లో ఆ వచ్చిన సందేశాలలో, ఆ ప్రేరణలో మనం ఎంత వరకు ఆచరణలో పెట్టగలమో ఆలోచించండి. ఆచరణ పెట్టగలిగే పెట్టండి, పెట్టలేదో పెట్టకండి. ప్రతి కలిగి మాత్రమే పెట్టండి తప్ప ఒక్కొక్కసారి మనం అతిగా విడిపోతే లాభాలు మీద నష్టాలు వస్తుంది. ఇది ఆనందమయ కోసము, విజ్ఞానమయ కోస జాగడానికి కనిపిస్తుంది ఈ సాధన. ఆచరణలో మీరు పెట్టడానికి ప్రాణశక్తి ఉండాలి, మీరులో సంకల్ప శక్తి ఉండాలి. ఈ ప్రాణశక్తికి తగినటువంటి ఆలోచన పరంపర ఉండాలి. ముఖ్యంగా ఎప్పుడైతే మీరు దాన్ని ఆచరణలో పెట్టడం మొదలవుతారో మీ యొక్క మననే కోసము జాగృతమవుతుంది, ప్రాణమే కోసము జాగృతమవుతుంది. ఎప్పుడు ఈ 4 కోసము జాగృతమవుతాయో సహజంగా స్థౌర శరీరం కూడా అన్నమయ కోసం కూడా జాగృతమవుతుంది. అంటే కుండలీ జాగరణ ప్రక్రియలో ప్రతి సాధకుడు కోరుకునేటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాల జాగరణ, ప్రత్యక్ష జాగరణ కూడా ఈ కాలంలో ఈ మూడు సాధనల ద్వారా మీరు చాలా సులభంగా పొందవచ్చు. మౌనము, కానీ వీటన్నిటికీ కూడా అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సాధనలో సాధకుడు ముఖ్యంగా గాయత్రి పరివారి సభ్యులు రెండు విశేషమైన లక్షణాలు తనలో పెంపొందించుకోవాలి. శ్రీ పరివారికి మాత్రమే ఇవ్వబడినటువంటి ప్రతిష్ట అనుకోండి, అపరిగ్రహ వ్రతము, అయాచక వ్రతము. కానీ అపరిగ్రహ వ్రతము, అయాచక వ్రతము మీ ఇంటిలోనే ఉండాలి తప్ప ఇంటి బయటకు వెళ్ళాక దీన్ని ఆచరణ పెడతాను అంటే కుదరదు. మీరు వ్యక్తిగత పనులని జాగ్రత్త కోసం గత ప్రయత్నం చేయక్కర్లేదు, అది మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. ఇది కేవలం ఒక మాటగా మీకు ఆనందాన్ని కలగజేసే మాటగా నేను చెప్పటం లేదు. ఒక గురువు ఇచ్చిన అధారిటీతో, స్వాధ్యాయం ఇచ్చినటువంటి జ్ఞానంతో, అనుభవంతో చెప్పినటువంటి మాట ఏంటంటే,
తేలు కొట్టుకొచ్చిస్తూ ఉంటే ఈయనేం చేసేట, ఆ తేలును ఇలా తీసి ఒడ్డు ముందు తీసుకెళ్దామని కుట్టినది. తేలు కొడితే ఎంత మహత్వం అవుతే మాత్రం ఏమవుతుంది, చేయి విధించాడు, మళ్ళా గంగా నదిలో పడింది, మళ్ళా తీశాడు, మళ్ళా కుట్టింది, మళ్ళా తీశాడు, మళ్ళా కుట్టింది. పక్కన స్నానం చేస్తున్న వాళ్ళు మాత్రం నీ బుద్ధి ఉందా అన్నారు. ఎవరిని? ఆ స్వామిని. ఎందుకు బుద్ధి ఉందా అని అడిగారు అంటే, ఏమయ్యారు కుడుతోంది నిన్ను, కుడుతూ ఉంటే మధ్యాహ్నం దాన్ని రక్షిస్తానని తగులుకున్నాను ఏంటి అన్నాడు. నిజమే, నా బుద్ధి లేదు, కానీ తేలు తన స్వభావం వదలను అని ముందుకెత్తింది. తేలు స్వభావం ఏంటి అంటే వేసేటే ఇంకా ఎవరిని ఏమిటి తను రక్షిస్తున్నవాడా అని ఆలోచించడం లేదు. అదే తన స్వభావం వదలకపోతే, నేను నా స్వభావాన్ని వదులుకుంటే ఎంత ఇన్సల్ట్ నాకు. తేలే గ్యారంటీగా తన ప్రాణం పోతుందని తెలుసు కదా తేలుకి, గంగలో కొట్టుకుపోతుంది కదా. అయినా తన సహజ స్వభావాన్ని విడవటం లేదు. మునిగిపోయినా సరే నేను కుట్టి తీరుతాను అనే తన సహజ స్వభావాన్ని అంత గొప్పగా అది ప్రకటీకరిస్తూ ఉంటే, మానవుడైన నేను నా స్వభావాన్ని వదిలేసి నేను మిగితే మునిగిపోతాం అంటే ఇంకా దాని ముందు నేను ఎంత అల్పుణ్ణి అయిపోతానో మీరు ఆలోచించారా అని. అది మహాత్ముల యొక్క ప్రతిభ. అంటే మహాత్వం ఏం కాదు, అది దయా జాలి గుండె అది ఉంటే, వాడు బాధ పెట్టి ఎదురు కొట్టినా వాడికి సేవ చేయటం త్యాగము సేవ, కానీ నేను గొప్పవాడు అనే వ్యక్తికి వాళ్ళ దగ్గరే ఉండటము వాళ్ళకి సేవ చేయటం గొప్ప లేదు కదా. అలా అని చెప్పి వాళ్ళ మెత్తికి వాళ్ళు వద్దంటూ ఉంటే వాళ్ళ మెత్తికి ఎక్కితే వెళ్ళాము, వద్దు అదేం అవసరం లేదు, వాళ్ళ గురించి చెడు మాట్లాడకుండా వాళ్ళు చేయటం లేదనుకుండా మనందరము కలిసి ఏకతాటి మీద ఉండగలిగే వాళ్ళందరూ కలవండి ముందు చాలు, తర్వాత వాళ్ళ సంగతి గురువుగారే చూసుకుంటారు అనేటటువంటి భావనతో చేసుకునేటటువంటి ఈ స్వర్గీయ వాతావరణాన్ని నెలకొల్పటానికి మీరు కంటిన్యూస్గా ఆలోచించే ప్రతి ఆలోచన ధ్యానమే. కారణంగా ఎక్కువ కుటుంబాలలో పరిస్థితి ఏంటి అంటే, మనం ఏం చెప్పినా దానికి ఎగ్నెస్గా చేస్తారు వాళ్ళు. ఏం చెప్పినా నువ్వు పొద్దున్నే లేచి హాయిగా విస్కీ తాగునాయనా అని చెప్పాను అనుకోడు, గ్యారంటీగా తాగాడు. ఇది చెప్పినా మనం ఏమనుకుంటున్నాం అంటే గాయత్రి చేయమంటేనే వాడు వడ్డీ ఎదురు తగులుతున్నాడు అని. మీరు ఇది చెప్పి చూడండి, దీనికి ఎదురు తగులుతాడు. ఇచ్చంటే ఇక్కడ క్వశ్చన్ ఎదురు తిరగటం అనే ప్రిన్సిపులే తప్ప చెయ్యాలని పాటించాము అనేది కాదు. అది అసలు పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎదురు తిరగటం అనేది ఎందుకు జరుగుతుంది, పరిస్థితులు ఎందుకు వాతావరణం అనుకూలించటం లేదు అన్నదానికి గురువు గారు అనేక సార్లు చెప్పినటువంటి మంది ఏంటి అంటే, పరిస్థితులన్నీ మనం వ్యక్తిగతంగా అనుకున్నట్టు మారుతున్నాయి అని సాధన చేయకుండా, అంటే నేను చెప్పినట్టే ఇంట్లో వాళ్ళు వినాలి, నేను చెప్పిందే వేదవాక్కు, నేను చెప్పిన మార్గమే రాజమార్గము, ఇది కదా అనుకోవటం వల్ల అసలు ప్రాబ్లం వస్తుంది. గాయత్రి ఉపాసన చేయకపోకుండా దుర్గా ఉపాసన చేశాడు అంటే వాడు భ్రష్టు పట్టిపోయినట్టే గాయత్రి పర్వాత దృష్ట్యా. అంటే గాయత్రి పర్వాత దృష్టి అది కాదు, సాధారణంగా సాధకుల దృష్టి అలా ఉంటుంది. ఇప్పుడు రామ ఉపాసకులు ఉన్నారనుకోండి, కృష్ణ ఉపాసకులు ఉన్నారనుకోండి, మా గుంటూరులో ఉన్నారు, మా ఇంటి పక్కనే వాళ్ళిద్దరూ మా ఇంటికి వస్తూ ఉంటారు. నేనింకేం మాట్లాడుకోకలేదు, మహాభారతం రామాయణం రెండు అక్కడ జరిగిపోతూ ఉంటాయి. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, అదే చర్చలు కదా. ఇందులో కృష్ణుడు గొప్ప, రాముడు గొప్ప ఏం చెప్తారు? మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు రాష్ట్రంలో, మీ ఉద్దేశం చెప్పండి.
కృష్ణుడు అది
కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇది ఇంట్లో ఉంటారు. ఈ గొడవ అంతా ఇంట్లో ఉన్నాక మా ఇంట్లో ఉన్న తమ్ముడు వాళ్ళు వచ్చి, అన్న మరి ఇదంతా బాగానే ఉంది కదా, నేను రాముడిని పూజించాలా కృష్ణుని పూజించాలా, ఏం చెప్తే ఏం చెప్పినా ఒకరోటి గ్యారంటీగా పడుతుంది నాకు. ఏం చెప్పినా రాముడు పూజించమంటే రామదాసుడు బ్రహ్మానంద పడిపోతాడు, కృష్ణుని పూజకుంటే ఇతను బ్రహ్మానంద పడిపోతాడు, కరెక్టే. కానీ అసలు ఎవరిని పూజించాలి అనేది, పూజ ఎందుకు అని అందరి కనుక మనం అర్థం చేసుకుని ఉంటే ఈ గందరగోళం రాదు కదా. మూల కారణం వదిలేసి ఎప్పుడైతే బాహ్య కర్మకాండలు, బాహ్య స్వరూపాలు, బాహ్య ఆచరణకి మనం ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల ఈ పరిస్థితులు మారటం లేదు అనుకుంటాం. ఇక గురువు గారు ఏం చెప్తారు అంటే, మన కుటుంబ సభ్యులను ఒక తోటిమాలవని మాత్రమే మీరు భావించుకోండి. ఈశ్వరుడు మనకు అందజేసినటువంటి తోటలోని భాగము అది. విశ్వం అంతా కూడా భగవంతుడి యొక్క ఉద్యానవనము. ఇది కామన్ ఆస్పెక్ట్. అనాదిగా ఋషుల దగ్గర నుంచి ప్రతి గురువు మనకు చెప్తున్నటువంటి పాయింట్ ఇదే. ఆ తోటలో ఒక భాగం మనకిచ్చారు, మన ఎబిలిటీని బట్టి అనమాట. ఆ తోటలో ఏ భాగాన్ని మీరు ఇది చేస్తారని, అందులో కూడా ఆ భాగమే చేయాలి ఈ భాగమే చేయాలని కాదు. ఎవడు ఏ భాగం చేసినా తోట మాలికి ఇచ్చే జీతం ఒకటే కదా. ఇంతవరకు అర్థమవుతున్న మీకు పాయింట్, మనకిచ్చిన చెట్టు వేప చెట్టు ఇచ్చారనుకోండి, వేప చెట్టు కానీ దాన్ని తీర్చిదిద్దాలి. కానీ పక్కనున్న వాడికి అరటి చెట్టు ఉంది కనుక ఈ వేప చెట్టు నేను అరటి చెట్టుగా మార్చేస్తాను అంటే జరగదు, అసంభవం. అది మనం చేసే ప్రయత్న లోపం, ప్రమాదం, అడ్డంకులు. మనం చేసేది ఏంటి అంటే, మనకున్నటువంటి విత్తనాలు పుష్పించి పలవింప చేయటమే తప్ప విత్తనాన్ని మనం మార్చలేము. విత్తనాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాను. మీరు నేను చెప్పినట్టు వాడు వినాలి, మీ విత్తనం ఇది గాయత్రి పరివారం ఉండాలని. ఎప్పుడు మనం ఇది అర్థం చేసేసుకుంటామో మన డ్యూటీ ఏంటి, ఆ విత్తనానికి కావలసినటువంటి మూడు వస్తువులు మీరు ఇవ్వాలి. లైట్, సూర్యుని యొక్క రశ్మి దాని మీద పడుతుందో లేదో చూసుకోండి మీరు. తర్వాత గాలి తగులుతుందా లేదో చూసుకోండి, నీరు ఉందా లేదో చూసుకోండి. ఈ గాలి నీరు అది ఎంత ఇచ్చాక వాడేమవుతాడు, దానికి తగినటువంటి పరిస్థితులు మీరు కల్పించుకోండి. మీలాంటి విత్తనమే అదైతే మీలాగే తయారవుతుంది అది. ఇందాకనే మనం వాడే చదువుతున్నాం, విత్తన స్వరూపాలు ఉన్నప్పుడు మనం గుర్తించలేము. అవి కాస్త పెరిగి పెద్దవైతే తప్ప ఇప్పుడు ఎందుకు చదివాము, పిల్లల్ని దాంట్లో వచ్చింది కదా. అంచేత వాళ్ళు ఎలా పుష్పించదలుచుకున్నారు, ఎలాగా వాళ్ళు ప్రగతి చెంది ఏ రూపం దాల్చదలుచుకున్నారో మనకి తెలియదు. వాళ్ళు మహానీయులు అయిపోవచ్చు. ఇప్పుడు వాల్మీకి చిన్నతనంలో చూసి 24 ఏళ్ళు 27 ఏళ్ళ వరకు చూసినాడు, ఇంకేముంది వాళ్ళ హంతకుడే అనుకున్నారు. ఠకానని ఒక మాట పడింది, ఆ మాటను ఉచ్చరించడం కూడా చేతగా లేదు. తల కిందగా ఉచ్చరించిన ఆయన అన్నాడు నారదుడు, రామ అనకు మరా అని అన్నాడు, మరిపోయాడు కదా. అంటే మన ఇంటి పరిస్థితుల్ని మనం మార్చటం కాకుండా మన ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటంలో ఉద్దేశం ఏమిటి అంటే, అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం ఏం చేయాలి అంటే, ఏ డైరెక్షన్లో అది వెళ్తుందో అది ముందు చూసుకోండి. ఆ డైరెక్షన్లో వాళ్ళని కనుక మనం పెట్టగలిగితే మనకి సుఖం, వాళ్ళకి సుఖం. వాళ్ళ సంస్కారాలను మనం ఇమ్మీడియట్గా మార్చలేము. పూర్వకాలంలో ఈ యజ్ఞ ప్రక్రియలు, ఈ ఋషి పరంపరలు, సంస్కారాలని తల్లి గర్భంలోకి రాకముందు దగ్గర నుంచి సంస్కారాలు స్టార్ట్ అయ్యేవి. ఆత్మని పిలవటానికి ఏ ఆత్మ గర్భంలోకి వచ్చి ఏ ఆత్మ మన కుటుంబంలోకి రావాలి అన్నది అసలు ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్గా తెచ్చుకునే వాళ్ళు కనుక ఏ విధమైనటువంటి ఘర్షణ ఉండేది కాదు. అమ్మ చెప్పినట్టు తమ్ముడు వినేవాడు, తమ్ముడు చెప్పినట్టు అందరూ వినేవాడు, అందరూ చెప్పినట్టు వినేవారు. ఒకవేళ గబుక్కుని తండ్రి వనవాసాన్ని గడుపుతామన్నా, తల్లి వనవాసాన్ని గడుపుతామన్నా దానికి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఎందుకంటే మనం అనుకున్నటువంటి కుటుంబంలోనే పుట్టాము కనుక, అలాంటి సంస్కారాలు ఉన్న కుటుంబంలోనే పుడుతూ ఉన్నాము కనుక ఈ ఘర్షణ వచ్చేది కాదు. ఇప్పుడు అసలు ఎవరు ఎందుకు ఎక్కడ ఎలా వచ్చారు కూడా అంత పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయిందనమాట. ఈ అర్థమవుతుంది కదా. మరి ప్రచార కార్యక్రమాలు ఇది ఏంటి,
ఏదైనా ఈ ఘర్షణ లేకుండా ఉండే మార్గం ఉందా?
ఘర్షణ ఇందులో ఘర్షణ ఉందండి. ఇక్కడ నేను ఇక నాన్న గారు వద్దంటున్నారు, చూస్తున్నాను దానికే బాగా చెప్తున్నాను. దానికి ఏమంటున్నాను ఇప్పుడు ఏం చెప్పాను నేను తండ్రి అదే ఎగ్జాంపుల్ గురువుగారు గురువుగారు తల్లిదండ్రులు నువ్వు ఆగ్రాకి వెళ్ళి స్వయం సేవకుడుగా వెళ్ళకూడదు అన్నాడు కదా. ఏమన్నాడు ఆయన చెంబు తీసుకున్నాడు అలా శౌచానికి వెళ్తానన్నాడు అలా విడిపోయాడు 2 కిలోమీటర్లు. కానీ గాయత్రి పెరవారు గాయత్రి చేయటానికి అలాగే ఎక్కడికి వెళ్ళిపోకలే మీ ఇంట్లో మీ సాధన చూసుకోండి. అలాంటి సాధకులు ఉన్నారు ఇంకా అమలాపురంలో కావచ్చు వాళ్ళతో కలవండి. కానీ వాళ్ళు అలా అంటున్నారు మంచి పనికి ఎవరు ఎదుగుతున్నా దెబ్బలాడైతే గురువుగారు చెప్పేది ఏంటి ఈకే గారు చెప్పేది ఏంటి మాటలు చెప్పేది ఏంటి అంటే ఎవరైనా అదే చెప్తారు. కారణం ఏంటి అంటే ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ అని రెండు ఉంటాయి. కొన్ని మీ జీవితానికి పూర్తిగా మీ జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి పనులు ఉంటాయి. దాన్ని ఇంకా ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు అసలు అది ఎలా ఉంటాం. నా జీవిత లక్ష్యం అది అంతవరకు మీకు నిర్ణయం క్లియర్ అయిపోయింది కదా. నా జీవిత లక్ష్యం అదైనప్పుడు ఎవరు చెప్పినా నేను ఇంకా కానీ నేను చెప్పేది మిగతా అనేది ఏంటంటే మీ జీవిత లక్ష్యం ఏమై ఉన్నదో అదే జీవిత లక్ష్యం కలిగిన సమూహాల్లో కనుక మనం కలిసిపోతే మనకి చాలా సుఖంగా ఉంటుంది ఆ కలిసిపోయిన కదా. తర్వాత ఏంటి వాళ్ళకి వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళు చెప్పిన డ్యూటీస్ వాళ్ళకి కావాల్సినవి చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా నా అనుభవం ఏంటి అంటే ఒకరింటి పరిస్థితులను కాదు చాలా చోట్ల అందరికీ ప్రమాదం ఏంటి అంటే ఎవడైనా గాయత్రి దెయ్యము ఈ జపము ధ్యానము యజ్ఞము తంత్రము అని మొదలెడితే ఇంకా వాళ్ళు సమాజానికి ఉపయోగపడ్డు నాకు ఉపయోగపడ్డు అనే ఒక భయం అందరిలోనూ ఉంది. ఇంకా వాడు ఎందుకు తనకి రాని శుంఠి అయిపోతాడు అని అనుమానం అందరికీ అది కరెక్టే. అంచేత మనం ఏం చేయాలి అంటే ఆ విశ్వాసాన్ని తప్పు చేయాలి. మనం చేయాల్సింది ఏంటంటే మనం గాయత్రి చేయటం వల్ల కానీ మనం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల కానీ వాళ్ళ సుఖాలకు కానీ వాళ్ళు మనకి అప్పచెప్పిన పనులు కానీ పూర్తి చేయకపోవుట అనేది జరగకూడదు. అంతవరకే ఆ తర్వాత కూడా వాళ్ళు పాపం దాబరా పడితే మనం ఏం చేస్తాం దాబరా పడతాం అలవాటు వాళ్ళకి. దీని గురించి మనం చర్చించుకుంటున్నాం. మనం ఈ చర్చలో ఉన్న కథను అర్థం చేసుకుందాం. మనం చెంత కథల ద్వారా అర్థం చేసుకున్న సత్యాలు చాలా బాగా అర్థమవుతాయన్నది. అసలు ఎప్పుడూ కూడా అందుకే చిన్నవాళ్ళు వాళ్ళు కూడా కథలు చెప్తానండి అంటారు. వాళ్ళ కథలు అర్థమైనంత బాగా లెక్చర్లు అర్థం అవ్వదు. ఆధ్యాత్మిక జగత్తులో మనం అందరం కూడా మరి ఆ స్థితిలోనే ఉన్నాం ఆ స్థాయిలోనే ఉన్నాం కనుక కథలు చెప్తున్నారని మాత్రం అనుకోకండి. ఒక్కసారి ఏమవుతుందంటే పెద్దవాళ్ళకు కూడా చిన్నమైన కథలు చదవాలనిపిస్తూ ఉంటాయి అలా అనమాట. గాయత్రి పరివార వాళ్ళందరూ కూడా ఋషి సంతతి ఋషి సాంప్రదాయము అనేక జన్మల సంస్కారాల నుంచి వచ్చిన వాళ్ళు అని విశ్వాసం నమ్మకం కాదు. గురువుగారు చెప్తున్నారు కనుక ఇది ఖచ్చితమైన పాయింట్ అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈ కథలోని అంతరార్థాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే చెప్పబోయే కథలోది పంచముఖి సాధన పంచకోశ అనావరణ పంచకోశ జాగరణ ఇవంతా కూడా చాలా సులభంగా అర్థమవుతాయి మనకి. కథ ఏంటి అంటే 2 ద్వీపాలు ఉండేవి దగ్గర దగ్గరగా. సాధారణంగా చిన్న చిన్న ద్వీపాలు అవి ఉన్నప్పుడు గందరగోళాలు కొంచెం తక్కువగా ఉంటాయి. సాధారణంగా 2 ద్వీపాలలో ఉండేవాళ్ళు ఏదో వసంత పంచమి నాడు పోటీ పెట్టుకునేవారు. యువకులు అందరూ కలిసి పందాలు పెట్టుకుని ఈ ద్వీపంలో ఉన్న యువకులు ఎక్కువ ఉత్సాహవంతులు ఆ ద్వీపంలో ఉన్న యువకులు ఉత్సాహవంతులు అని పోటీ లాంటివి అంతే. అంతకంటే తప్ప ఆరోగ్యకరమైన పోటీయే తప్ప అంటే యుద్ధాలు ఏం కాదు. అంచేత ఈ నవంబర్ వసంత పంచమి అంటే ఫిబ్రవరిలో వస్తుంది కదా, అంచేత సెప్టెంబర్ నుంచి యువకుల్ని వాళ్ళని ఎన్నుకుని 2 ద్వీపాలు వాళ్ళు ప్రిపరేషన్స్ చేసేవాళ్ళు. ప్రిపరేషన్స్ చేసి మెల్లిగా ఏదో ఒకరోజు ఒక సంవత్సరం ఈ ద్వీపంలో పోటీలు ఉంటే ఇంకో సంవత్సరం ఇంకో ద్వీపంలో పోటీలు ఉండేవి. ఈ పోటీలు ఎలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక ద్వీపంలో ఉన్న వాళ్ళకి ఈ బెన్ జాన్సన్ అయినా ఈసారి గోల్డ్ మెడల్ వచ్చిన అతను పరుగు పందాల్లో అతని గురించి ఉన్నారు వాళ్ళు. అంటే స్టీరాయిడ్స్ అవి ఉన్నాయి అలాంటివి కాస్త ఇస్తే తొందరగా మనం పోటీలో గెలిచేస్తాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారట, స్టీరాయిడ్స్ బదులు ఆల్కహాలే కదా. ఇప్పుడైతే స్టీరాయిడ్స్ మందులు వచ్చాయి అప్పుడు ఆల్కహాల్ ఆ పనిచేసేది కనుక పోటీలో పాలు పంచుకునే 5 యువకులకి ఆల్కహాల్ బాగా ఇప్పించి పంపించారు. వీళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఇంకా రాత్రి పోటీలో పాలు పంచుకోవడానికి ద్వీపాలు కదా సిటీ యొక్క నర్సింగ్ పడవ మీద వెళ్ళాలి. ఎక్కారు పడవ, తొందర కదా, అందులో యువకులు ఉత్సాహంగా ఉంది, అందులో మత్తులో ఉన్నారు. అంతే గద్దాగా తిట్లు వేసిస్తున్నారు, తొందరగా అటువే పడిపోదామని. పది నిమిషాలు 15 నిమిషాలు ప్రయాణం అది. వేస్తున్నారు తెట్లు, వేస్తున్నారు తెట్లు, అసలు ఎప్పటికీ చేరుకోలేదు వాళ్ళు. పొద్దున్న అయిపోయింది, అటువే పక్కల పందాలు టైం కూడా అయిపోయింది, పందాలు పూర్తయిపోయి ఇంకా వాకింగ్ ఏంటంటారని వాక్ ఓవర్. ఇంకా వీళ్ళు రాలేదు కనుక వాళ్ళు గెలిచారు, డిక్లేర్ కూడా చేస్తారు. వీళ్ళు పాప ఇంకా ఇక్కడే ఉన్నారు, ఎందుకు ఇక్కడే ఉన్నామని ఒకసారి చూసుకున్నారు. వీళ్ళు చూసింది ఏంటంటే అంతా బాగానే ఉంది, బలం ఉంది, తెడ్లు బాగానే ఉన్నాయి, పడవ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి. కానీ పడవని ఒడ్డుకు కట్టేసినటువంటి తాడు ఉంటుందో దానికి కూడా మర్చిపోయారు వీళ్ళు. అది జరిగింది. నిజంగా చాలా సాధనలు మనం అలాగే చేస్తూ ఉంటాం. అందుకు ఈ కథ చెప్పేది గురువు గారు, చాలా సాధనలు ఏంటి అంటే సాధనలు చాలా గొప్ప గొప్ప సాధనలు చేస్తూ ఉంటాం. కుండలిని జాగరణ అంటాం, ఇదంటాం, అదంటాం, ఏ ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాం మనం. ఉత్సాహం బాగానే ఉంది, శక్తి బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. దానికి తగిన ప్రోత్సాహాలు కూడా మత్తులారా సుబ్బారావు గారు అలాంటి వాళ్ళు కాస్త డోసు ఇచ్చి, ఇంకా మీరు ఇంకా ముందుకు రావటం లేదేంటి, ఇంకా చేయండి అని కూడా డోసులు ఇచ్చేస్తూ ఉంటారు, స్టెరాయిడ్స్ లాగా. కానీ అంతా చేసినా సాధకుడు ఏం చేస్తాడు అంటే, తెట్లు అంతా బాగానే వస్తాడు కానీ ఆ ముడి ఉప్పుకోడు, పడవ అక్కడే ఉంటుంది. ఆ ముడి ఏంటి అంటే మనం నమ్మినటువంటి సత్యాలు, మనం అనుకున్నదే కరెక్ట్ అనే పూర్వాగ్రహం. మనం అనుకున్నదే తప్ప గురువు ఏ ఉద్దేశంలో ఆ మాట చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోం. ఒకటి, ఒకవేళ అర్థం చేసుకున్న దాన్ని మనకు కావాల్సిన రీతిలో మనం చేసుకుంటాం తప్ప గురువు చెప్పిన చేతిలో చెయ్యం. సాధారణంగా అందరు సాధకులు చేసే తప్పు ఇది, మనమే కాదు అందరి సాధకులు అన్ని యుగాలుగా సాధనలో ఇంతమంది చేసిన సాధనలో మంచి పరిణామాలు చాలా కొద్ది మందికి రావడానికి కారణము సాధకుల యొక్క తప్పు కాదు. సాధకుల యొక్క తీవ్రతలో లోపం లేదు, సాధకుడు యొక్క అర్హతలో అంతకంటే లోపం లేదు. లోపం ఎక్కడొచ్చిందంటే ఆ సాధకుడు ఒకచోట కట్టివేయబడి ఉంటాడు, నేను హిందువుని కట్టివేయబడ్డాడు. ఇంకా హిందువు అనే పరిధిలో చెప్పిన వాటిని మనం స్వీకరిస్తాం తప్ప మిగతా పరిధిలో వచ్చిన దాన్ని మనకంత రుచించదు. అలాగే నేను క్రిస్టియన్ని అనుకుంటాడు, ఇంకంతే, అది క్రైస్ట్ చెప్పాడు, ఇది చెప్పాడు, ఆ యాంగిల్లో మనం చెప్తున్న తప్ప దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. లిమిటేషన్స్ మనంతట మన ధర్మంలోనే, మనంతట మనం కొన్ని వాటికి బంధింపబడి ఉండిపోతాం. ఈ బంధింపబడి ఉండిన వాటిలో మనం బంధింపబడి ఉంది ముఖ్యంగా సాధకులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని పేరులోనే ఉన్న అర్థం బంధింపబడి ఉంది దేంట్లోనే అంటే ఈ పంచేంద్రియాల ద్వారా బంధింపబడి ఉన్నాం. పంచేంద్రియాలని ఉపయోగించుకోవటం వేరు, పంచేంద్రియాల ద్వారా బంధింపబడటం వేరు. అనేక సార్లు నేతిలాల్ నెహ్రూ కథ చెప్తుంటాను నేను, కానీ కొన్ని కథలు నేను రిపీటెడ్గా ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను అంటే ఆ కథలోని అంతరార్థం కనుక మీరు పట్టేసుకుంటే ముక్తులైపోతారు, మీరు ఇంకే పెద్ద సాధన ఏం చేయక్కర్లే. ఏంటి అంటే ఆ కథ, సంబంధం లేని వాటి మధ్య సంబంధం పెట్టుకోవటంలో మనుషులు చాలా గొప్పవాళ్ళు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. గురువులు అందరూ చెప్పేది ఏంటి అంటే, అసలు అటువంటి సంబంధం అలాగే మీరు బంధింపబడటం అనేది జరగాల్సిన అవసరం లేదు. అసలు అది అసంభవం కూడా, కానీ అసంభవాన్ని సంభవం చేయటం అన్నది గురువు గారు ఒక యాంగిల్లో చేస్తూ ఉంటే, ఆయన శిష్యులైన మనం కూడా అసంభవాన్ని సంభవం చేస్తున్నాం. దేహంతో బంధింపబడకూడదు, ఏదైతే అసంభవం అసలు ఎలా బంధింపబడతామో అది బంధింపబడుకుంటున్నాం. ఇంకే ఆ గురువుకి తగ్గ శిష్యులే మనం, సత్యం లేదు. అసంభవాన్ని సంభవం చేయటంలో ఈక్వలే, కానీ ఆయన చేసే కర్తృత్వం వేరు, మనం చేసేటువంటి కర్తృత్వం వేరు. ఎలా వస్తుంది అంటే, మోతీలాల్ నెహ్రూ కథలో ఆయన పెద్ద అడ్వకేట్, ఆయన ఒకసారి చాలా చిన్న అడ్వకేట్తో భేటీ పడింది ఆయనకి. అందరికీ తెలిసిన సత్యం కదా, అందులో చాలా గొప్ప అడ్వకేట్ మోతీలాల్ నెహ్రూ. అప్పుడే పాస్ అయినటువంటి ఒక చిన్న కుర్రకారు అడ్వకేట్తో మా తమ్ముడు అంటూ ఉంటాడు, సికేపి అని తెలుసా అంటే, సికేపి అంటే చెట్టు కింద పేడరు అని. ఇంకొక ఈ చెట్టు కింద పేడర్తో మోతీలాల్ నెహ్రూ గారికి భేటీ పడింది. భేటీ పడినప్పుడు మోతీలాల్ నెహ్రూకి ఒక అలవాటు ఉండేట, తన వాదానికి లేచినప్పుడు తన కోటి బొత్తాన్ని ఇలా ఎలా ఎలా అనుకుంటూ వాదించేవాట. ఇతను ఏం చేశాడు, సికేపి గారు ఆ బొత్తాన్ని కట్ చేశాడు, లేచాడు మోతీలాల్ నెహ్రూ. నిజంలో జరిగిన యథార్థ సంఘటన ఇది అలహాబాద్ హైకోర్టులో వాదన మొదలెట్టాడు. లేచాడు ముందు మోతీలాల్ నెహ్రూ గారు, ఎవరామారు అన్నాడు. బటర్ కనిపించకల్లే ఎవరన్నారే అంతే అయిపోయింది గెలిచిపోయాడు అతను. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అసంభవ సంభవం ఎలా అయిందో చూడండి అని బంధింపబడటం వల్ల ఒక చిన్న అలవాటుకి మీరు బానిస అయిపోవటం వల్ల ఒక చిన్న దానికి బంధింపబడటం వల్ల అంత పెద్ద జీనియస్ అంత జ్ఞానము అంత విజ్ఞానం కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది కదా. కానీ గతంలో ఏముంది కోటి గొప్పల్లో ఉందా లాహ నాలెడ్జ్, మోతిలాల్ నెహ్రూ గారి నాలెడ్జ్ ఇక్కడ లేదు ఇక్కడుంది. కానీ బంధింపబడటం దీనికి బంధింపబడ్డాడు, అది సంభవమా అసంభవమే కానీ సంభవమైంది కదా. అలాంటి అసంభవాలు మన జీవితంలో ఏంటి అంటే ఋషులు వాళ్ళు అందరూ చెప్పేది కూడా ఏంటి అంటే మీరు ప్రపంచంలో ఉన్న పంచేంద్రియాల జ్ఞానంతో సంపాదించుకోవాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోండి కానీ పంచేంద్రియాల ద్వారా బద్దులు అయిపోకండి అన్నారు. ఓకే, బద్దులు అయిపోయిన తర్వాత విడ తీసుకోవడం చాలా కష్టం, అలవాటు అంటూ అవ్వకూడదు. కానీ అలవాటు అయిపోయాక ఒక చిన్న కోటి బత్తాన్ని పోయేసరికి మొత్తగా లేదు ఎగిరిపోయాడు కదా. అలాగే ఆ చిన్న చిన్న అలవాట్లు, ఆ చిన్న చిన్న వాటిని కనుక మనం మానుకోగలిగితే, ఆ రిలేషన్షిప్స్ని మార్చుకోగలిగితే, ఆ ఓరియంటేషన్ని మార్చుకోగలిగితే, ఆ దృష్టికోణాన్ని కనుక మార్చుకోగలిగితే సాధన చేయాల్సిందేం లేదు. మనుషులు రెండు రకాలుగా ఉంటారు అని చెప్తూ ఉంటారు, సాధారణంగా ఆశావాదులు నిరాశావాదులు, ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్. సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకే గ్లాసును చూస్తారట, ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, వీళ్ళిద్దరూ ఒకే గ్లాసును చూస్తారు, చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఒకడు ఇంకా సగం నిండాలి అని బాధపడిపోతాడు ఎప్పటికీ ఉంది అని, ఒకడు సగం నిండిపోయింది కదా ఇంకేముంది మిగతా సగం నిండటానికి అంటాడు. అసలు సంఘటన అంటే సంఘటన ఒకటే, సంఘటనలు మారవు, ప్రపంచం మారదు, ప్రపంచం రీతి ఏది మారదు, ఇలాగే ఉంటుంది ప్రపంచం. శ్రీకృష్ణుడు పుట్టినా ప్రపంచం ఇలాగే ఉంది, రాముడు పుట్టినప్పుడు ప్రపంచం ఇలాగే ఉంది, గురువు గారు ఉన్నప్పుడు కూడా ప్రపంచం ఇలాగే ఉంటుంది. కానీ తేడాలు ఎక్కడొస్తాయంటే దృష్టికోణంలో మార్పు. ఈ దృష్టికోణంలో మార్పు తీసుకురావడానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే దృష్టికోణంలో మార్పు తీసుకురావటమే. ఎన్సీసీలో నాకు చాలా నచ్చేటటువంటి ఒక పదం ఉంది, ఏం చేయాలి ఏం చేయాలి అని అడుగుతాను దానికి వాళ్ళు డిసిప్లిన్ ఇస్ డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే ఏంటయా అంటే డిసిప్లిన్ ఇస్ డిసిప్లిన్ అయిపోయింది. షేక్స్పియర్ అంతకంటే గొప్పగా చెప్పాడు, రోజు చూసే రోజు చూసే రోజు అన్నాడు. గులాబీ పువ్వు గురించి చెప్తూ, గులాబీ పువ్వు మీకు తెలియదా, గులాబీ పువ్వు గులాబీ పువ్వే అంటే గులాబీ పువ్వే అన్నాడు. అలాగే దృష్టికోణంలోని మార్పు అంటే దృష్టికోణంలోని మార్పే, అందుకంటే మీరు దృష్టికోణంలోని మార్పే. ఈ దృష్టికోణంలోని మార్పు ఎలా తీసుకురావాలి, ఈ దృష్టికోణంలోని మార్పుని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి అనేదానికి అలవాటు పడిన పంధాలు ఆలోచనలు దానంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి. మనం అలవాటు చేస్తూ ఆలోచనలకి ఒకే డైరెక్షన్లోకి వెళ్ళిపోవటానికి ఒకే దిశలో ఆలోచిస్తూ ఉంటాం. హిందువులు ఒక దిశలో ఆలోచిస్తూ ఉంటే, ముస్లింలు ఒక దిశలో ఆలోచిస్తూ ఉంటే, రాజనీతికి ఇంకో దిశలో ఆలోచిస్తూ ఉంటే, ఒకటే ఒకటి పంధాలు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ డైరెక్షన్, ఆ డైరెక్షన్కి మనం అలవాటు పడిపోయాం. గురువు గారు ఏం చెప్తారు అంటే మొట్టమొదటి దెబ్బ సాధకుడు ఎక్కడ పెట్టాలి అంటే, సాధనలో ఫలితాలు రావటం మొదలెట్టాలి అంటే మొట్టమొదటి ప్రహారం ఎక్కడ జరగాలి అంటే నువ్వు ఆలోచించే విధానంలో మార్పు తీసుకురా అన్నారు. ఏంటి మార్పు తీసుకురావాలి? చాలా చిన్న మార్పు, పెద్ద మార్పులు కూడా అక్కర్లేదు. ఏంటి ఆ చిన్న మార్పు అంటే రెండు రకాలుగా మార్పులు తీసుకురావచ్చు అన్నారు. ఒకటేంటి అంటే ఈ సాధనా క్యాంపులో ఒకసారి నేను గురువు గారి దగ్గర పక్కనే కూర్చుంటే నిన్న మొన్న కూడా గుర్తున్నట్టున్నాను ఈ సంఘటన. చాలామంది వచ్చి గురువు గారు మీ ఆశీర్వాదం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఏదో పిల్లలు పుట్టారు అది పుట్టారు, వాళ్ళకి పొందిన ఆనందాలు అవంతా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. పక్కనే కూర్చుని వింటున్నాను నేను, మహా మా గురువు గారు ఇంటి గొప్పవారా అని ఆనందం చేస్తున్నాను. అదే ఆయనకు అర్థమైనట్టుంది. ఒకసారి చూశారు నాకు రామకృష్ణ డేటా అంటారు ఆయన, డేటా ఇదంతా బాగానే ఉంది కానీ మరి సుఖాలంతా నేనే ఇచ్చాను కదా, మరి వీళ్ళ కష్టాలు అడిచేసినట్టు అని ఆయనకే ధర్మ సంభవం వచ్చింది. అందరూ వచ్చి ఏం చెప్పుకుంటున్నారంటే మా కష్టాలన్నీ మీ వల్ల పోయాయి అని కదా. అంచేత కష్టాలు ఇంకో ఎవరో ఇచ్చి ఉండాలి, ఆయన ఈ కష్టాలను తొలగిస్తూ ఉండాలి. ఇదే కదా అసలు మామూలుగా గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువు గారు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆ కష్టాలు కూడా నేను ఇచ్చాను, ఆ కష్టాలు కూడా మీకు ఏదో నేర్పడానికి అందివ్వబడింది తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇవ్వబడలేదు అన్నది గుర్తుంచుకోండి. ఇది దృష్టికోణంలోని ఒక మార్పు. అంటే కష్టాలు ఆయన తీసేస్తారు సహజంగా, కానీ ఈ కష్టాలు ఉన్నంత వరకు కూడా ఈ కష్టాలు మనల్ని బాధ పెడుతున్నాయి ఇవి చేస్తున్నాయి అనుకోకుండా ఈ కష్టాలు కూడా గురుగారి వల్లే వచ్చింది. గురుదేవులు మన శరీరంలో మన మానసికమైనటువంటి సూక్ష్మస్థూల కారణం చెయ్యాలని చెప్పుకున్నాం కదా, ఈ శరీరాలలో తీసుకురావాల్సిన మార్పుల కోసమని ఇది ఇవ్వ ఇచ్చారు అనుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది. 81-82 మెడికల్ ఎంట్రన్స్ టీచ్ చేస్తుండేవాడిని నేను, డాక్టర్ని చేసేద్దాం అనుకున్నాను చాలా మందిని. తర్వాత నాకు అర్థమైంది అవటం లేదు అక్కడ వదిలేసేనది. అక్కడ నా అనుభవం ఏంటంటే గుంటూరులో ఎండలు చాలా ఆనందదాయకంగా ఉంటాయి. ఎంత ఆనందదాయకంగా ఉంటాయంటే గుంటూరు విజయవాడ ఎండలు కంబైన్డ్గా ఒక జోక్ చూశాను నేను, మీరు చదివే ఉంటారు. ఒకడు యమలోకానికి వెళ్ళాక, యమలోకానికి వెళ్ళినప్పుడు ఎవరికి చాలా కోపం వచ్చేసింది వాడు చేసిన పనులన్నీ. మళ్ళీ మీరు యమలోకం ఉందా అది అదే దాని కని చెప్తున్నారు. యమలోకానికి వెళ్ళి అక్కడ ఎవరికి చాలా కోపం వచ్చేసి అంటే అంత అసలు అంత పాపి నేను ఎక్కడ చూడలేదు, వీళ్ళు మరుగుతో నీళ్ళు వెళ్ళి చేయండి అన్నట్ట. వాడు నవ్వేట గుంటూరు విజయాలలో ఉండి వచ్చినవన్నీ నువ్వు ముందు చేస్తున్నాయి. నేను మెడికల్ ఎంట్రన్స్ వస్తున్నప్పుడు ఉన్న పరిస్థితి, అలాంటి పరిస్థితిలో పోయినండి, అలాంటి పరిస్థితిలో మెడికల్ ఎంట్రన్స్ చెప్పడానికి చిన్న గది ఉండేది రవి కాలేజీలో. చాలా చిన్న గదిలో ఒక 75 మందిని కూర్చోబెట్టేవారు, ఫ్యాన్ ఉండేది కాదు. వాళ్ళు కూర్చోవడం కూడా చిన్న గదిలో 75 మంది కూర్చుంటే బ్లాక్ బోర్డ్కి ఇలా నేను అతుక్కుపోయాడని నా కాళ్ళ మీదేమో వాళ్ళ కాళ్ళు పడుతూ ఉండేది. మరి ఇరుక్కుపోయితే ఏం చేస్తాం? యాక్చువల్ సంగతి మీరు ఎప్పుడైనా రవి కాలేజీ విజ్ఞానం వాళ్ళకి వెళ్ళి చూడండి, ఇదే జరుగుతుంది, కూర్చాడు తటస్థ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు స్టూడెంట్స్ అదే కాలేజీలో అక్కడ అయితే స్ట్రైక్ చేస్తారు వీళ్ళు, ఫ్యాన్ లేదు ఇది లేదు అది లేదని. కానీ అక్కడ వాళ్ళు 1000 ఖర్చు పెట్టుకొచ్చారు అలాంటి పరిస్థితుల్లో ఉండటానికే. నేను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి వెళ్ళాను, అసలే ఎండ పడదు నాకు, అయినా నేను నిల్చున్నాను అక్కడ కదా. ఇది మరి బాధపడ్డ బాధ ఏంటిది పరిస్థితులు 2 నెలలు అందులో ఒకటి కాదు ఇది కాదు అక్కడ కూర్చుని మెడికల్ ఎంట్రీ కోసం ఎందుకు అంటే ఇక్కడ చెప్పేది, లక్ష్యము కనుక మీ మనస్సులో చాలా స్పష్టంగా ఉంటే బాధ అనేది ఉండదు. బాధ ఎప్పుడు కూడా లక్ష్య రహితమైన జీవితానికి ఉంటుంది కాక తప్ప లక్ష్యము ఉన్న వ్యక్తికి బాధ అనేది లేదే లేదు. భగత్ సింగ్, నెహ్రూ వీళ్ళ జీవితాలలో ప్రైమ్ మినిస్టర్స్ నెహ్రూ అయ్యాడు, భగత్ సింగ్ అవ్వలేదు. కానీ ఇక్కడ వాళ్ళ జీవితంలో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టిన బాధలు కనుక మీరు కనుక అర్థం చేసుకుని ఉంటే, అందులో ముఖ్యంగా నెహ్రూ యొక్క బాధలు అంటే కోటీశ్వరుడు కొడుకు నెహ్రూ యొక్క బట్టలు ఇండియాలో ఉతకబడేవి కాదు, పేరిస్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చేవి బట్టలు. ఇక్కడ ఉతకలేరు ఎవరు, ఫారిన్ చాకలాడు వస్తేనే బాగా ఉతుకుతాడని నమ్మకం వాళ్ళకి. ఇంకేట అక్కడికి వెళ్ళి వచ్చాడు పేరిస్ నుంచి నెహ్రూ బట్టలు. అటువంటి వ్యక్తి స్వాతంత్ర సమయంలోకి దూకాడు, జైల్లో పెట్టారు. ఆ జైల్లో వీళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఉత్యాలను వదిలేయాలట గదిలో, సాలిటరీ కన్ఫైన్మెంట్, ఒకే ఒక గదిలో నెహ్రూని కూర్చోబెట్టి చాలని వదిలేవారు. కుట్టేయలేమో మరి మనకు తెలియదు, నెహ్రూ ఎప్పుడూ రాసుకోలేదు. మరి బాధపడ్డాడా ఆనందించాడా, అది బాధ ఆనంద మనకు తెలియదు. బాధ ఏంటంటే కంటిన్యూ చేసి ఉండేవాడు కాదన్న ఉద్దేశం స్వాతంత్ర సమరాన్ని కదా. లక్ష్యం ఉంది కనుక అది నేను చెప్తున్నది, లక్ష్యహీనమైన బతుకుల్లో బాధ ఉంటుంది తప్ప లక్ష్యం ఉన్నప్పుడు ఇంకా బాధ అనిపించదు. కానీ అంతవరకు స్వాతంత్ర సమరం అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఈ విజయవాడ వాటి ఎండల్లోనే మ్యాట్నీ షో ఫస్ట్ డే వాళ్ళ ఫ్యాన్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది, 11 గంటల నుంచి లైన్లో ఉంటారు వాళ్ళు. ఆ మండు టెండలు మామూలుగా ఉండమనండి, స్ట్రైక్ చేస్తారు లేబర్స్ కూడా. మా లేబర్లా ఉంది, అది ఉంది ఇది ఉంది, మాకు ఈ సుఖం లేదు ఆ సుఖం లేదు, మాకు ఇవి ఉండాలి అది ఉండాలి అని. కానీ అదే వాళ్ళ హీరో యాక్ట్ చేసిన సినిమా చూడటం కోసం మండు టెండలో ఎండాకాలంలో ఫీలు కట్టి నుంచుంటారు దారికి అడ్డంగా. మళ్ళీ వాళ్ళని వెళ్ళమన్నాం అనుకోండి, కాస్త దారి ఇమ్మన్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. మాట్లాడకుండా వాళ్ళు కాస్త ఎప్పుడో వాళ్ళ బతిమాలుకుని మనం దాటాలి రోడ్డుని, చూకట్టి ఉంటారు వాళ్ళు. మరి ఎండలో అక్కడ నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి బాధ లేదా? ఇంట్లో కూర్చున్నప్పుడు మాత్రం ఒక్క సెకండ్ కరెంటు పోతే కరెంటు చైర్మన్ దగ్గర నుంచి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి అందరికీ తల 100 ఫిట్లు అలా వినిపిస్తుంది విసుగు అంతా ఉంటుంది. మరి వీళ్ళే అక్కడ నుంచున్నారు, మరి అప్పుడేంటి వాళ్ళకి బాధ లేదా? అంటే లక్ష్యం ఏదైనా కావచ్చు, అందుకు నేను చెప్తుంది దేశ స్వాతంత్రం అయినా కావచ్చు, అతి చిన్న లక్ష్యం కావచ్చు, సినిమా చూడటం అయినా కావచ్చు, లక్ష్యము అంటే అసలు బాధలు ఉండవు. ఇప్పుడు మనిషి బాధపడుతున్నాడు అంటే ఫస్ట్ గురువు గారు చెప్పేది ఏంటి అంటే మీ జీవితంలో లక్ష్యం లేదేమో కొంచెం చూస్తున్నాయినా అని. ఫస్ట్ మనం అది అర్థం చేసుకుంటే దృష్టికోణంలో చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది మనకి. ఏ బాధ వచ్చినా సరే లక్ష్యాన్ని కనుక మనం చూసుకుంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవని. అందుకని మన ఋషులు వాళ్ళు కొన్ని బాధలకి ఏమని పేరు పెట్టారు, పూర్వజన్మ తోటం పాపం వ్యాధి రూపేణ పోతూ ఉంటుంది, అది లక్ష్యం అనమాట. అంతేత ఈ బాధ భరించేస్తే పోతుందిలే పాపం పోతుంది అమ్మాయ్యా అనుకోవచ్చు అనే లక్ష్యం ఒకటి ఏర్పడేసరికల్లా ఈ బాధలు తగ్గుతాయి. నిజంగా అది కరెక్ట్ అవునా కాదా అసలు అది అక్కడ పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. కానీ గురువు గారు అసలు అంత దూరం కూడా వద్దు. మీరు చిన్నగా ఒక లక్ష్యాన్ని ఏమైనా ఏర్పరచుకుంటారు అంటే నా జీవితంలో ఇతరులకి ఆనందం ఇవ్వగలిగేటువంటి స్థాయికి నేను ఎదగాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి చాలు అన్నారు. ఇతరులకి నేను ఆనందం ఇవ్వగలిగేటటువంటి స్థాయికి నేను ఎదగాలి, ఇది దృష్టికోణంలోని మార్పు. అంటే ఎన్ని రకాల కంట్రోల్స్ వచ్చేస్తాయో చూడండి. ఎవరో మమ్మల్ని కాస్త కోపంగా అంటారు, దానికి మనం రియాక్ట్ అవ్వాలి. ఇంకేంటే రియాక్ట్ అయ్యి మనం కూడా తిరిగి నాలుగు మాటలు అనగలం. కానీ తిరిగి నాలుగు మాటలు మనం అనేసరికల్లా మరి ఇతరుని బాధ పెట్టిన వాళ్ళమే అవుతాం కదా. ఎవరో ఏదో ఒక పని చెప్తాడు, ఎండగా ఉంది వాళ్ళని. కానీ మనం వెళ్ళి ఆ పని చేసి రావటం వల్ల వాళ్ళు సుఖపడతారు, చెప్పిన పని చెప్పిన వాళ్ళు అని కనుక మనం వెళ్ళి చేస్తే ఆ ఎండ బాధించదు. పెళ్ళి అది కుదుర్చుకున్నప్పుడు ఆ ఎండలో ఎన్నిసార్లు తిరుగుతారో మనుషులు, ఇంటిని బాధ తిరుగుతారు, అసలు వాళ్ళకి ఏ బాధ ఉండదు. అదే మామూలు చిన్న పని చెప్తాం, అగ్గిపెట్టి ఏదో తీసుకురా నాయన అనేసరికల్లా ఎంత కోపం వచ్చేస్తుందో. మరి పెళ్ళిళ్ళు అవి ఉన్నప్పుడు మనం రోజుల తరబడి ఆ ఎండలో తిరగలిగి ఒక అగ్గిపెట్టి తీసుకురమ్మన్నప్పుడు ఎందుకు తిరగలేకపోతున్నాము అంటే ఈ పెళ్లికి అగ్గిపెట్టికి ఉన్న లక్ష్యాన్ని మనం వేరు చేసుకున్నాం కనుక, ఇది పెద్ద లక్ష్యము ఇది చిన్న లక్ష్యము అని లక్ష్యాన్ని వేరు చేసుకుంటున్నాం కనుక కదా ఈ బాధలంతా. ఇచ్చిన గురువు గారు చెప్పేది ఏంటంటే లక్ష్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మీరు ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు అంటే నా వల్ల ఏ ఒక్కడికైనా ఆనందదాయకమైన పరిస్థితి ఏర్పడితే దానికోసం నేను ఎంత కష్టమైనా పెట్టడానికి రెడీగా ఉన్నాను అని దృష్టికోణాన్ని అలవాటు చేసుకుంది. అదే వివేకానంద కూడా ఒకసారి అంటాడు, ఒక కుక్కకైనా ఉపయోగపడతాను అని నాకు తెలిస్తే నేను ఇంకో జన్మ ఎత్తడానికి రెడీ అన్నాడు. మొత్తం జీవితం మొత్తం 100 ఏళ్ళ జీవితం వల్ల ఒక కుక్కకి నేను ఉపయోగపడతాను అని నాకు గ్యారంటీ ఉంటే నేను ఖచ్చితంగా ఇంకో జన్మ ఎత్తేస్తాను అన్నాడు. ఆ భావ తీవ్రత కనుక మనం తెచ్చుకుంటే పంచకోశ జాగరణ చాలా తేలిగ్గా జరుగుతుంది. అందుకు నేను చెప్పింది కదంతా. పంచకోశ జాగరణలో మన సాధనలో చేయవలసింది ఏంటి అంటే ముందు పంచకోశాలు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు చెప్పాను కదా నేను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేను తినే స్థూల శరీరము అంటే ఈ శరీరం మన కంటికి కనిపిస్తున్నటువంటి శరీరము, మన మనస్సు కాకుండా ఇంద్రియాలను చెప్పుకుంటే భౌతికంగా కనిపించే లంగ్స్, హార్ట్, చేతులు, కళ్ళు, ఈ మొత్తం శరీర స్వరూపం మొత్తం కూడా స్థూల శరీరమే. ఈ స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరం ఏంటి అంటే మన కోరికలు, కోరికలు ఆలోచనలు, ఇవి రెండు వేరు వేరు. కాస్త దాన్ని అర్థం చేసుకోకండి. ఆలోచనలు తీరకపోతే మనం బాధపడం, కోరికలు తీరకపోతే బాధపడతాం. టెస్ట్ మనం ఎలా చేసుకుంటాం అంటే కోరికకి ఆలోచనకి, కోరికలు తీరకపోతే బాధపడతాం మనం. ఆలోచనలు అనేక వస్తూ ఉంటాయి, తీరొచ్చు తీరకపోవచ్చు, వాటిని మనం పట్టుకోం. ఆలోచనలు కారణం, కోరికలు సూక్ష్మం. ఇది లెవెల్స్ కాస్త కొంచెం స్పష్టమైన అవగాహన తెచ్చుకోండి. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కానీ ఇది మనం కాస్త దాటిస్తే కానీ ఆనందం రాదనమాట. ఇక్కడ కూడా మళ్ళా ఆ తాడు కట్టేసింది, ఆ తాడుని విప్పటానికి ట్రై చేస్తున్నాను. మూడు కాస్త అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. స్థూల శరీరం అంటే స్పష్టమైన అవగాహన వచ్చేసింది కదా ఈ శరీరము. దీన్ని ఒక పదమెట్టుగా మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఏ పనికైనా ఉపయోగించుకోవచ్చు. భౌతిక జగత్తులో ఏ చోట నుంచి ఇంకో చోట వెళ్తానికి కానీ, ఇంకోటితో మాట్లాడటం కానీ, ఇంకోటి సాయకు స్థూల శరీరాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కోరికలు ఇక్కడ నుంచి నిజమైన ఆధ్యాత్మిక ఇది జరుగుతుంది. అసలు ఈ కోరికలు ఎలాంటి కోరికలు ఉంటాయి మనకి? చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. టీ తాగాలి అని ఉంది, అప్పటికప్పుడు టీ రాదు, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, కోరిక తీరకపోతే బాధ. టీ తాగాలి అని ఆలోచన మాత్రమే వచ్చిందనుకోండి, మీరు టీ అనే దానికి బానిస కాలేదు, ఇంకా టీ తాగితే బాగుంది తాకపోయినా పర్వాలేదు అనే స్థితి ఉందనుకోండి, రెండు స్థితుల మధ్య తేడా ఊహించగలుగుతున్నారు మీరు. ఒకడేమో టీకి బానిస అయిపోయాడు, వాడికి టీ తాగాలి అని అనిపించినప్పుడు టీ రాకపోతే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తే స్థూల శరీరం మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది వాడికి కదా. టీకి అలవాటుకి వాడు బానిస కాలేదు, టీ తాగితే పర్వాలేదు, ఇస్తే పర్వాలేదు, తాగుతాను, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇది ఒక స్థాయి. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అనే స్థాయి కారణ జగత్తు, కారణ శరీరము. టీ తాగితే కానీ ఇంకా నేను పనిచేయలేను, టీ ఉంటేనే ఇంకా బుర్ర పనిచేస్తుంది, రెండింటికీ అసలు సంబంధం లేదు. ఇందాక నేను మూతిలా నేను బటన్ గురించి చెప్పాను కదా, అలాగే టీకే ఆలోచనలకి సంబంధం లేదు, సిగరెట్టే ఆలోచనలకి సంబంధం లేదు. సిగరెట్ తాగేవాళ్ళు కామన్గా చెప్పే కారణం ఏంటి అంటే సిగరెట్ తాగితే ఆలోచనలు చాలా బాగా వస్తాయని, కానీ నిజంగా సంబంధం లేదు. ఒక చిన్న నిజంగా దానికి దీనికి పెద్ద సంబంధం లేదు, కానీ కోరికలు స్థూల శరీరానికి సంబంధం పెట్టుకున్నట్టే ఆలోచనలకి సూక్ష్మ శరీరానికి కూడా మీరు సంబంధం పెట్టుకోగలిగితే సాధనలోనూ మొదటి మెట్టు అవుతుంది. ఇది మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ అర్థమైపోతే చాలా తేలిక. ఈ రకంగా ఏంటి అంటే స్థూల శరీరానికి అవసరం లేనటువంటి సిగరెట్లు, స్థూల శరీరాన్ని బాధ పెట్టేటటువంటి సిగరెట్లు, స్థూల శరీరం చివరికి ముఖ్య ముఖంలోకి తోసి వేసేటటువంటి సిగరెట్లు, జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించేటటువంటి లింక్ పెట్టుకున్నానే చూడండి ఎంత అందమైన లింక్. అది మా బుర్ర పంచేయాలి అంటే సిగరెట్లు కావాలి. ఎందుకు బుర్ర పంచేయాలి అంటే మరి పుస్తకాలన్నీ చదవాలి కదా, ఈ పుస్తకాలన్నీ ఎందుకు చదవాలి అంటే జ్ఞానం రావాలి. ఏది జ్ఞానం అయితే సిగరెట్లు తాగటం తక్కువ అని చెప్తున్నాయో ఆ జ్ఞానం నేర్చుకోవడానికి సిగరెట్లు తాగటం అనేటటువంటి లింక్ ఎంత తమాషాగా ఏర్పడుతుందో చూడండి. కోరికలకి స్థూల జగత్తుకి విపరీతమైనటువంటి లింక్ ఇలా పెట్టుకున్నటువంటి లింక్ ఆలోచనలకి సూక్ష్మ జగత్తుకి పెట్టుకోండి అంటున్నాను నేను. పాయింట్ అర్థమైనా మీకు? ఆలోచనలు అనేక రకాలైన ఆలోచనలు అలా వచ్చిస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మస్తిష్కంలోకి. ఆ ఆలోచనలు ఏవి కార్యరూపం దాల్చవు. ఒక తల్లికి 7 బిడ్డలు ఉండేవాళ్ళ, పోలీస్ ఆఫీసర్ వీళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ చాలా బిజీ అనమాట. వాళ్ళు అమ్మకి ఓ ఇల్లు కట్టిపెట్టాలి, అమ్మ సుఖంగా ఉండాలి అని వాళ్ళ కోరిక. వాళ్ళ వృత్తి ధర్మాలు అవంతా చూసుకుని రాత్రి భోజనాలు అయ్యాక అమ్మ వండి పెట్టిందంతా తిన్నాక వాళ్ళు తీరిగ్గా కూర్చుని రాత్రి 9 చచ్చి మొదలెట్టారు. అమ్మకి మనం ఇల్లు కట్టిద్దాం అనుకున్నాం కదా, మరి ఇంతవరకు మనం అది కట్టించలేకపోయాం, మరి ఏం చేద్దాం దాని గురించి అని రేపు ఏదైనా సరే మనం నిర్ణయం తీసుకోవాలి అనుకునేవాళ్ళ మళ్ళీ పెద్దలు వచ్చారు, అమ్మ చెంపి అది తాగి హడావిడిగా అమ్మను కాస్త గడ్డగా తొందర పెట్టి గాదర పెట్టాలని ఎవరు ఆఫీస్కి ఎవరు తనకి వాళ్ళు వెళ్ళిపోతుంది. మళ్ళా రాత్రి 9 అన్నం తిన్నాక మళ్ళీ అది చెప్తే అమ్మకి మనం ఏం చేయాలి అని. ఇది ఆలోచన అంటాం దీన్ని. అంటే మంచి ఆలోచనే నిజమే, కానీ మంచి ఆలోచన కోరిక రూపంలోకి వచ్చేసరికల్లా రాత్రి 1 సిగరెట్ లేకపోతే సైకిల్ వేసుకుంటూ ఎలా పరిగెట్టి సిగరెట్లు తెచ్చుకున్నాము, అలాగా ఆ ఆలోచన కోరికగా మారిన మరుక్షణము చేయాలనిపిస్తుంది మనకి. ఆలోచన రూపంలోనే ఉండకుండా అది చేయాలి అనిపిస్తుంది, అందుకని ఆలోచనలు కోరిక రూపం దారాలి అని. సంస్కృతంలో ఈ కోరికల్ని సంకల్పము అంటాం. కోరిక అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, సంస్కృతంలో దాన్ని సంకల్పము అంటాం. అంచేత ఏదైనా కనుక మనం సంకల్పం కనుక చేసుకోగలిగితే అది ఆలోచనల రూపంలోనే ఉండకుండా నిజంగా జరిగి తీరాలి అనే కోరిక రూపంలో కనుక మనం దాన్ని తీసుకురాగలిగితే ఇంకా రాగలదు. అది ఆలోచన రూపంలో ఉన్నప్పుడే ఆగుతుంది తప్ప కోరిక రూపంలోకి అది వచ్చిన మరుక్షణం ఇంకా జరగకుండా ఆగదు, అది జరిగి తీరుతుంది. అంచేత మొత్తము పరిస్థితుల్ని మార్చడానికి కానీ మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ ప్రపంచ వాతావరణాన్ని కానీ దేన్నైనా మార్చాలి అంటే మొట్టమొదట మనం చేయదలుచుకున్నది ఆలోచనల రూపంగా ఉండకుండా కోరిక రూపంలోకి తీసుకురావటం. దీన్ని మనం ఆధ్యాత్మిక భాషలో కనుక చెప్పుకోవాలి అంటే కారణ జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకి తీసుకురావటం అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఈ కారణ జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకి తీసుకురావటానికి ఉపయోగపడేటటువంటి శక్తుల్ని పంచకోశాలు అంటాం మనం. పైనుంచి కిందకి దించాలి కదా దాన్ని, ఆలోచనలు కిందకి దింపటం ఎలా అనేది నెక్స్ట్ క్వశ్చన్ సహజంగా వస్తుంది. ఆలోచనలు కూడిపెడతారు. భగీరథుడు ఉన్నాడు ఒక్క వ్యక్తి, భగీరథ ప్రయత్నం అని పేరే పడిపోయింది కదా, ఏం చేశాడు గంగని ఆ దివ్యలోకాల నుంచి కిందకి దింపటానికి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. ఈ తపస్సు చేయటం అంటే ఏమిటి, ఈ తపస్సు ఎలా చేయాలి అంటే మీరందరూ హిమాలయాలకి పరిగెత్తిపోయి ఆ దగ్గర శిల మీద కూర్చోకండి, కూర్చున్న అందరం కూర్చోలేము, ఆ శిల మీద ఒకడే కూర్చోగలను. చేత వాడి తపస్సు పూర్తవుతుంది తప్ప రెండో వాడు అక్కడ తపస్సు చేయడానికి స్కోప్ లేదు. భగీరథ శిల మీద కూర్చునే తపస్సు చేయాలి అనుకుంటే అదో పెద్ద ప్రమాదం స్పేస్లో. అంచేత ఈ భగీరథ ప్రయత్నం మనం చేయాలి అంటే అర్థం ఏంటి అంటే మీరు ఏదైతే ఒక ఆలోచన మనస్సులో పెట్టుకున్నారో ఆ ఆలోచనని భూమి క్రియారూపంలో జరగనంత వరకు మీరు ఆ ఆలోచన మీ మనస్సులో ఎలా పదిలంగా పెట్టుకుంటే జరిగిపోతుంది. అది ఆధ్యాత్మిక రహస్యము, సాధనా రహస్యము కూడా. మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, సినిమాల్లో వాటిలో కూడా చూపిస్తాడు రావణాసురుడు కానీ వీళ్ళు కానీ మఠం వేసి కూర్చుంటారు, లేకపోతే ఒంటి కాలు మీరు నిల్చుంటారు, ఏదో చేస్తారు. పాప స్థూల శరీరం ఏ స్థితిలో ఉందో దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోక్కర్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు కూర్చుని పోయాను. ఇంకా ఎప్పుడు కదులుతాడు వాళ్ళు అక్కడి నుంచి కూర్చొని పోయాడు తపస్సు చేయడానికి, ఇంకా కదిలేదు ఎప్పుడు వాళ్ళు అక్కడి నుంచి. వాడు బ్రహ్మ ఎవడో సాక్షాత్కరించి వాళ్ళు అడిగిన కోరిక తీర్చేంత వరకు ఇంకా వాడు కదలడు. మీ మనస్సులో మీరు అనుకున్నది జరిగేంత వరకు ఆ ఒక్క ఆలోచనే కనుక మీరు పెట్టుకోగలిగితే అది జరిగిపోతుంది అన్నది సృష్టి నియమం. అది తపస్సు అంటే ఇంకోటి ఏం లేదు, మిగతా ఏ ఆలోచనలు రానివ్వకుండా మీరు ఏ పరిస్థితి కావాలి అని కోరుకుంటున్నారో ఆ పరిస్థితిని మనస్సులో అలాగే ఉంచుకుని ఇంకో ఆలోచన రాకుండా రావణాసురుడు వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు అంటే లక్షల వేల సంవత్సరాలు ఆ ఒక్క ఆలోచన మనసులో ఉండేది. ఇంకేం లేదు, మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయింది, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయింది, నాగుడు వచ్చి లీలావతిని తీసుకెళ్ళిపోయాడు అంటే రావణాసురుడు కాదు హిరణ్యకశిపుడు కథలో ఏమీ పట్టించుకోలేదు. బ్రహ్మ రావాలి, నేను చెప్పింది ఇవ్వాలి, ఆ తర్వాత మిగతా అంతా ఇంకా అని ఎప్పుడైతే ఆ సంకల్పం ఉంటుందో ఇంకా మనం భౌతిక జగత్తులో ఏం చేయక్కర్లేదు అన్నది గుర్తుంచుకోండి. చాలా మంది ఎక్కడ సాధకుడు తప్పులు కాలేస్తారు అంటే ఈ భౌతిక జగత్తులో మనం ఏదో ఆచరణ చేసేస్తే తప్ప భౌతిక జగత్తులో ఫలితాలు రావు అని. భౌతిక జగత్తు ఫలితాల జగత్తు, ఇది కారణాలకి ఫలితము. కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేయటం వల్ల ఈ శరీరాన్ని పొందినటువంటి ఫలితం పొందాం మనం. అంచేత ఈ భౌతిక జగత్తు మొత్తము కూడా కాజు కాదు, కారణము కాదు, ఫలితము మాత్రమే. దేనికి ఫలితము? మనం రకరకాల ఆలోచనలు, ఏ ఆలోచనలు చేసుకున్నాం, ఏం చేసుకున్నాం, వాటి గురించి ఒక క్రమబద్ధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు మనకు అనవసరం. అంచేత ఈ భౌతిక జీవితంలో ఫలితాల జీవితంలో ఫలితాలు కావాలి అంటే ఫలితాలని మార్చడం వల్ల ఫలితాలు మారవు. ఫలితాలు మారాలి అంటే దేన్ని మార్చాలి? కారణాన్ని మార్చాలి, రూట్ కాజ్ని మార్చాలి. మనంతటి ఈ పరిస్థితులకి రూట్ కాజ్ ఏంటి? మళ్ళా మన ఆలోచనలే కదా. అంచేత గురువు గారు చెప్పేది విచారక్రాంతి. ఆ విచారాల్లో కనుక ఆలోచనలో కనుక రివల్యూషన్ వస్తే, ఆలోచనలో కనుక మీరు మార్పు తీసుకురాగలిగితే ఇంకా భౌతిక జగత్తులో మీరు చేయాల్సింది ఏమీ లేదు. భౌతిక జగత్తులోని మార్పులు దానింటే అదే జరిగిపోతాయి. ఆలోచనలో మార్పు రావాలి అంటే ప్రేరణ కావాలి మనకి. ఏదైనా ఒక ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక ప్రేరణ మనకంటే ఆ ఆలోచన ఏదైనా ఒక ప్రేరణ ఉన్న వాళ్ళని చూస్తే హిందూ ధర్మ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి ఏ ఆలోచన వస్తుంది? ఓ సన్యాసి వెళ్తున్నాడు, ఓ త్యాగ పురుషుడు వెళ్తున్నాడు, ఒక మహాత్ముడు వెళ్తున్నాడు అనే ఆలోచన వస్తుంది. అదే ఇంకో ధర్మేతరులు చూశాడు అనుకోండి, మహాపురుషుడు వెళ్తున్నాడు అందులో కాఫీర్ వెళ్తున్నాడు అంటాడు. అంటే ఒకే సంఘటన రకరకాల ఆలోచనలకి ప్రేరణకి కారణం అవుతుంది కదా. అంచేత మీరు ప్రేరణకి ఎన్నుకునేటటువంటి వస్తువు ఎలాంటిదై ఉండాలి అంటే, ఏ వ్యక్తి దాని గురించి చూసినా ఒకే రకమైన ప్రేరణ ఇచ్చేది కనుక మనం పెట్టుకోగలిగితే, జన సమూహంలో రకరకాల మనస్తత్వాలు ఉంటారు కనుక వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి ప్రేరణ ఇచ్చేటటువంటి పరిస్థితిని కానీ సింబాలిక్ కానీ వస్తువుని కానీ మనం పెట్టుకోగలిగితే, అప్పుడు మన ఆలోచనలు కోరిక రూపంలోకి మారటానికి, ఒక ఆలోచనలకి ఒక రూపం రావటానికి వీలవుతుంది. మళ్ళా జాగ్రత్తగా చెప్తాను వినండి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే, మీ మనస్సుల్ని సూక్ష్మ జగత్తులోకి తీసుకెళ్లాలని నా కారణము, స్థూల జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకి ఎందుకు వెళ్ళాలి అని మీ పంచుదల. పరిశుద్ధ ఎవరు గెలుస్తారు? పంచుదల అది. ఇక్కడ ఏమవుతుంది అంటే, సూక్ష్మ జగత్తులో అజ్ఞానం గాఢ అంధకారం ఉంది కదా, ఈ అంధకారం గురించి పట్టించుకోకండి. మీరు నేను చెప్తున్న దాన్ని వినటానికి చీకటి ఇంకా చాలా మంచిది. అసలు ఆలోచనలలో మార్పు రావాలి. డీప్ బ్రీదింగ్ చేస్తున్నారా మీరు? చేయకపోతే చేసుకుంటూ ఉన్నాను. ఇంకేంటే డీప్ బ్రీతింగ్ లేకపోతే డెప్త్ రావటం లేదు, మర్చిపోయారు కనుక. ఆలోచనలలో మార్పు రావాలి అంటే మనకి మనంతటి ఏ ఆలోచన రాదు. ఆలోచన రావాలి అంటే ఆ ఆలోచన కలగజేసేటటువంటి ఒక వస్తువు ఉండాలి మన దగ్గర కదా. ఆలోచనలు కలగజేయటానికి కావలసిన వస్తువులు రకరకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. రకరకాలైన వస్తువులు, రకరకాలైనటువంటి ఆలోచనలు భిన్న భిన్న ప్రవృత్తి గల మనుషుల్లో భిన్న భిన్న రూపాల్లో కలగజేస్తూ ఉంటుంది. సిగరెట్టే ఉంది, ఆ సిగరెట్ని చూసినప్పుడు తాగే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, అమ్మాయ పర్వాలేదు మనం బయటికి వెళ్ళక్కర్లేదు, నా పెట్టులో ఉన్న సిగరెట్, నా జేబులో ఉన్న సిగరెట్లు అయిపోతే ఇక్కడ సిగరెట్ ఉంది అని. సిగరెట్ తాగిన వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? వాడి జేబులోనే ఉన్న సిగరెట్లు కాలుస్తే ఎంత టైం పడుతుందో తెలియకపోతే ఇంకా ఇవి కూడా ఉన్నాయా కర్మ, ఇవి కూడా వీడు ఎప్పుడు పూర్తి చేస్తాడో ఏమో అని వస్తుంది. ఇంకొంతమంది వివేకానంద టైప్ వాళ్ళు ఉంటే అసలు ఆ సిగరెట్ పెట్టి నిలిచి అవతల పారేస్తారు. సిగరెట్ తాగేవాడు కూడా వివేకానంద టైప్లో ఉన్నాడు అనుకోండి, సిగరెట్ పారేసిన వాడు వివేకానంద టైప్లో ఉండి, సిగరెట్ తాగుతున్నవాడు వివేకానంద టైప్లో ఉంటే రెండు ఫలితాలు కావచ్చు. మళ్ళా సిగరెట్ పారేసిన వాడు కంటే సిగరెట్ తాగేవాడు ఎక్కువ బలవంతుడవుతే వాడు రెండు ముట్టగాయలు పెట్టి పోయి తీసుకురా పారేసావు కనుక అంటాడు. పారేసిన వాడు ఎక్కువ బలవంతుడై తాగేవాడు కాస్త తక్కువ బలవంతుడవుతే వాడితో ఏం మాట్లాడకుండా పాపం నెమ్మదిగా వెళ్ళి మెట్లు దిగి ఆ పారేసిన తీసుకుని వస్తాడు. ఇన్ని రకాలైనటువంటి స్థూల శరీరంలో జరిగేటటువంటి మార్పులన్నిటికీ కారణం ఏమిటి అంటే సిగరెట్ పెట్టే కదా. ఇప్పుడు ఇన్ని ఆలోచనలు మనం ఆలోచించేసాం, ఇవన్నీ ఆలోచనలు ఆలోచించడానికి ప్రేరణ ఏమైంది, సిగరెట్ పెట్టి ప్రేరణమైంది. అంచేత సిగరెట్ పెట్టినే ప్రేరణంగా తీసుకుని ఆలోచనలు మనం డెవలప్ చేసుకోగలిగినప్పుడు ఒక ఉచ్చతరమైనటువంటి సాధనకి సంబంధించినటువంటి వస్తువుని ఏదైనా కనుక మన మనస్సులో పెట్టుకుని మనం కంటిన్యూస్గా దాని గురించి ఆలోచించగలిగితే, ఆలోచనను కలగజేయటానికి ప్రేరణదాయకమైనటువంటి వస్తువుని మనం చూస్తాం కదా. దేని ద్వారా చూస్తాం మనం? వినిపించలే, ఇప్పటికీ వినిపించలే నాకు. వస్తువుని ఎలా చూస్తాం మనం అని, కంటి ద్వారా చూస్తాం, అది ఒక ఇంద్రియము కదా. సరే ఆ సిగరెట్ కాలుస్తే ఎలా ఉంటుంది అనే వాసన కూడా ఆలోచిస్తాడు, అందుకే ఇలా బాధేసి పారేస్తాడు. ఈ వాసన దేని ద్వారా చూస్తాం? ముక్కు ద్వారా చూస్తాం. సరే శబ్దాలు, చెవి, ఇలాగ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా. అంచేత ఈ ఆలోచన స్పందింపజేయటానికి కారణం ఏమయ్యాయి? ఈ ఐదు ఇంద్రియాలు కారణమయ్యాయి. ఈ ఐదు ఇంద్రియాలు కూడా మన శరీరంలో రకరకాల ఆవరణ కలిగి ఉంటాయి. స్పర్శ అనేది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ఆవరణ, అన్నమయ కోశము అనుకోవచ్చు మీరు దాన్ని. స్పర్శ, స్పర్శ అనేది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది మనకి. స్పర్శ అనేది స్పర్శ తర్వాత దీన్ని భూతత్వము అని కూడా అంటూ ఉంటాం. స్పర్శని కొంతమంది వాయుతత్వము అని కొన్ని పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. వాయు స్పర్శ ద్వారానే గుర్తించగలుగుతాం కనుక మళ్ళా మీరు ఆ వాదంలోకి వెళ్ళిపోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఐదు రకాలైనటువంటి ఆలోచింప చేయగలిగే పదార్థాలు మన శరీరంలో ఉన్నాయి, ఇంద్రియాలు మన శరీరంలో ఉన్నాయి అని తెలుసుకోండి. అంచేత ఒకటి ఏంటి, స్పర్శ ద్వారా మనం ఆలోచించగలం. ఇప్పుడు ఇలా చే కళ్ళు మూసుకునే ఉన్నాను, ఇది పెట్టి ఇది తిండు అని నేను చెప్పగలుగుతాను. అదే ఇక్కడ చేపెట్టాను అనుకోండి, స్తంభం అని తెలుస్తుంది కదా, కళ్ళు మూసుకున్నా ఇది దేనివల్ల చెప్పగలుగుతున్నాను నేను, ఈ ఆలోచన దేనివల్ల వస్తుంది నాకు, స్పర్శ వల్ల వస్తుంది. అంచేత మనలో ఆలోచనలను తీసుకురాగలిగేటటువంటి ఒకటి స్పర్శ. పొద్దున్న పేర్లు రాసుకోమని చెప్పాను, నాకు అది పేర్లు కరెక్ట్గా లేక గుర్తున్నా ఎవరికైనా, అంటే రూపము శబ్దతోనే స్టార్ట్ అయినా అది మరి ఆ సీక్వెన్స్లోనే వెళ్తే మంచిది మనకి. అంచేత లేదా రాసుకున్నారు ఎవరైనా, అది పెంచుకోవాల్సిన జాగ్రత్తలో ఆ సీక్వెన్స్ కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. ముందుగా పొందిండి సీక్వెన్స్ లేకపోయినా పర్వాలేదు, సబ్జెక్ట్ సబ్జెక్టే కదా. అంచేత పృథ్వీ సుగంధం గంధాన్ని వెళ్ళిపోతుంది, వచ్చిన పెద్ద బాధ అది. రస గంధ స్పర్శ, సరే స్పర్శ నుంచి మొదలెట్టాం కదా. అంచేత ఈ స్పర్శ తర్వాత ఏమొచ్చింది, రూపము. రూపం కూడా కొన్ని ఆలోచనలు మనలో ఆలోచింపజేస్తూ ఉంటాయి. రూపాన్ని బట్టి కూడా మనం ఊహించుకోవచ్చు. ఈ రూపాన్ని ఊహించుకునేదాన్ని చాలా తమాషాగా ఉంటాయి. గోడ మీద రెండు మూడు గీతలు గీస్తాం మనం, అంతే, ఎక్కువ గీతలు గీయం. కానీ మిగతా గీతల్ని మనం సప్లై చేసుకునే మనస్సు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆకృతిని మనం గుర్తుపడుతూ ఉంటాం. ఇది సాధారణంగా టీవీ చూస్తున్నప్పుడు గాంధీ గారు బొమ్మ వేస్తాడు గీతలతో. ఎప్పుడైనా చూసారా మీరు, గుర్తిన గీతలా వేస్తాడు, ఒక చిన్న చిన్న చెట్టు ఇంకో గీత గీస్తాడు. అందులో గాంధీ గారు ఎవరు లేరు అసలు, ఆ ఆకృతి అది. కానీ మీరు గాంధీ గారిని అందులో ఎలా చూడగలుగుతున్నారు అంటే ఆ రూపాన్ని దాని మీద, ఆ ఆలోచన రూపం యొక్క ఆలోచనని ఆ గీతల మీదకి మీరు ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు కదా. ఇది ఒక రకమైన ఆలోచనలు. అంటే అక్కడ లేదు ఆ రూపము, కానీ కొన్ని గీతలు అవి ఉన్న దాన్ని బట్టి మీ మనసులో ఉన్నటువంటి రూపాన్ని ఆ వస్తువు మీద కేంద్రీకరించి, ఇంకా గాంధీ గారు అనేసరి కల్లా మీకు అనేక సంఘటనలు అనేక ఆలోచన పరంపరలు దాని వెనకాతలు వచ్చేస్తూ ఉంటాయి కదా. స్పర్శ, రూప, రసము, టేస్ట్. మామిడి పండు చూడగానే రుచిగా ఉంటుంది అనేది ఎందుకు రుచిగా ఉంటుంది అంటే మామిడి పండు ఆకారం అది చూసి కాదు, దాంట్లో ఉన్నటువంటి రుచి, దాంట్లో ఉన్నటువంటి రసాన్ని మనం ఒకసారి అనుభవించి ఉన్నాం కనుక ఆ ఆలోచనలన్నీ వస్తాయి కదా. ఇదో రకమైనటువంటి ఆలోచనల కారణం శబ్ద రూప రస. శబ్ద చెప్పలేదు, స్పర్శ చెప్పాను కదా, స్పర్శ రూప రస. తర్వాత గంధము, సుగంధాలు. ఒక్కొక్క సుగంధము ఒక్కొక్క దాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సాధారణంగా ఒక అగరబత్తి ఉంది, నాగ మల్లిక ఏదో నాకు కరెక్ట్గా గుర్తు లేదు, కానీ అది నాకు ఎప్పుడూ పుట్టపర్తిని గుర్తు చేస్తుంది. పుట్టపర్తిలో మీకు సత్సాయిబాబ ప్రేయర్హార్లో ఉండేటటువంటి వాసన ఆల్మోస్ట్ ఆ నాగ చెంపక దర్బారం ఏమైనా ఉందా, అదే అదేదో అగరబత్తి ఉంది, అది దాన్ని గుర్తు చేస్తుంది. అంచేత ఒక్కొక్కసారి కొన్ని గంధాలు అవి ఇప్పుడు ఈ సల్ఫర్ కాలిన వాసన, గంధకం మండిన వాసన, అది అంత అంటే రెండు రకాల పరిస్థితులను గుర్తు చేస్తుంది. దీపావళి అయినా గుర్తొస్తుంది మనకి, లేకపోతే యుద్ధపూర్వమైనా గుర్తొస్తుంది కదా. అలాగా కొన్ని రకాల వాసనలు అవి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను మనని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది ఏం చెప్పాను నేను, గంధం చెప్పాను. దీని తర్వాత శబ్దాలు. ఈ శబ్దాలు రకరకాలైనటువంటి అనుభూతులన్నీ శబ్దాల వల్ల కదా, ఇప్పుడు నేను చెప్పిన మాటల వల్లే కదా మీ మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఐదు రకాలైనటువంటి ఆలోచనలు తప్ప ఆరో రకమైనటువంటి ఆలోచన మీ మనసులోకి వచ్చేటటువంటి ప్రక్రియ మీరు ఊహించగలరా? దానికి ఇంతసేపు నేను బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటూ రావడానికి ప్రయత్నించాల్సిన ముందే ఇది క్వశ్చన్ వేస్తే సరిపోయేదేమో మీకు. శబ్ద స్పర్శ రూప రస గంధ మనలో ఆలోచనలు రేకెత్తించడానికి ఐదు ఉపయోగపడతాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు కాకుండా ఆరోది ఏదైనా ఉందా మీలో ఆలోచనలు రేకెత్తించడానికి ఆరో కారణం, అది చెప్పండి. మనస్సు అంటే, మనస్సు అనే మాట మీరు ఉన్నారు కదా ఇదివరకు ఎప్పుడో, శబ్దం ఉంది అది ఆలోచన రావటానికి కారణం. ఇంద్రియమే మాపు ఒకే రకమైన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాయి. కానీ ఈ స్థితికి తీసుకెళ్ళటానికి కావలసినటువంటి ఆలోచన పరంపరలను మనం తయారు చేసుకోలేకపోతే ఆలోచన రాహిత్యానికి మనం వెళ్ళాం. మళ్ళా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ వచ్చింది. ఏంట కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, వీటిని మన సాధకుడి శరీరంలో కనుక మనం చూసుకుంటే ఐదు కోశాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నారు. ఐదు కోశాల పేర్లు నేను చెప్పాక, ఈ ఐదు కోశాలకి ఇందాక మనం చెప్పుకున్న ఈ ఐదింటికి లింక్ మీరు చెప్పండి. ఐదు కోశాల పేర్లు ఏంటి అంటే, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇది ఐదు కోశాలు. ఈ ఐదు కోశాల పేర్లు చెప్పేసరికల్లా ఎక్కడికో వెళ్ళిపోతున్నా, ఏదో కొత్త కొత్తగా ఉంది, చాలా గందరగోళంగా ఉంది అనుకోకుండా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలలో ఆనందమయ విజ్ఞానమయ శరీరాలు రెండు కలిపితే కారణ శరీరం నిర్మితం అవుతుంది అని ఋషులు చెప్తారు. జాగ్రత్తగా మళ్ళా ఈ మింకు గుర్తుంచుకోండి. ఆనందమయ శరీర, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఇవి రెండూ కలిస్తే ఏర్పడేది కారణ శరీరం. మనోమయ కోశము, ప్రాణమయ కోశము కలిస్తే ఏర్పడేది సూక్ష్మ శరీరము, అన్నమయ కోశము స్థూల శరీరము. ఇదంతా కూడా ఒకే దాన్ని రకరకాలుగా విభజించి మనుషులకు అర్థమయ్యేటట్టు చేయటానికి ఋషులు పడిన తాపత్రయం. ఇందులో ఏ పని మనం చేసినా ఆనందం వస్తుంది అనే కదా చేస్తాం, ఆ పని చేయటంలో మనకి ఆనందం ఉంటుంది కనుక, అది మనకి ఆనందం ఇస్తుంది కనుక ఆ పని చేస్తాం. ఇంకోటికి ఆనందం ఇవ్వకపోవచ్చుది కదా. అంచేత ఏ పని చేయటానికైనా ఆనందమే కారణం కనుక ఆనందమయ శరీరము కారణ శరీరం ఉంది. కానీ ఏ పని చేయాలి అన్నా ఆ పని చేసే విజ్ఞానం కూడా మనకు కావాలి. కరెక్ట్ అయిన విజ్ఞానము, కరెక్ట్ అయిన నాలెడ్జ్ ఆ పని చేయటానికి లేకపోతే ఆనందం రాదు. ఏదో ఒక వంటకం బాగా చేసుకు తినాలి అనే కోరిక వచ్చింది అనుకోండి, ఏం వంటకం చేసుకుందాం ఆలోచనలోనే కదా, ఏ వంటకం చేసుకుందాం అంటారు. మళ్ళీ ఇందులో రకరకాలు వద్దు, ఏదో ఒకటి చెప్పండి చాలు ఎవరో ఒకళ్ళు. ఒకళ్ళకి ఇష్టమైన ఇంకోళ్ళకి ఇష్టం కాకపోవచ్చు, సున్ని ఉండలు చేసుకుంటాం అంతే కదా. అంచేత సున్ని ఉండలు చేసుకుంటానికి ఆనందం వస్తుంది. సున్ని ఉండలు ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నాం అంటే తింటాం కనుక తింటే ఆనందం వస్తుంది కనుక అది విజ్ఞానం అంతే కదా. సున్నుండలు అన్నారు కానీ నిజంగా చేస్తారా చెయ్యరు వీళ్ళు, అందులో ఇది సాధనా క్యాంప్ కనుక ఈ ఆలోచనే వేస్ట్ అనే విజ్ఞానం ఉంది, అది కూడా ఆనందం అయిపోతే కారణ శరీరమే. అంచేత చేస్తే అది కరెక్టే, మీకు మళ్ళా సున్నుండలు ఎలా చేయాలో తెలియాలి కదా కూర్చోవాళ్ళకి. మీకు తెలుసు నేను చెప్తున్న విజ్ఞానమే కోసము ఆనందమే కోసానికి ఉన్న లింక్ చెప్తున్నాను నేను. అదే ఒక్కొక్కసారి నాలాంటి వాళ్ళు వంట చేస్తారు, అందుకే నేను ఎప్పుడు కూడా వంట చేశాక పేరు పెడతానని చెప్పాను కదా, ఏం చేశానో తెలియదు నాకు. అలాంటప్పుడు కూడా విజ్ఞానమే కోసం కరెక్టే పనిచేయటం లేదనమాట, అది ఎలా చేయాలో నాకు తెలియటం లేదు కనుక. కానీ ఇదంతా కూడా కారణ జగత్తుకి సంబంధించిందే. అంచేత కారణ శరీరానికి సంబంధించినటువంటి రెండు కోశాల పేర్లు మన శరీరంలో ఎప్పుడూ మనం ఉపయోగించుకుంటూనే ఉంటాం, ఆనందము విజ్ఞానము. ఏ పని మనం చేసినా ఆనందం కోసమే చేస్తాం. ఆఖరికి ఆ భోజనం చేస్తున్నప్పుడు కూడా అవకాయం వేయకుండా పెడితే నాకు ఆనందం రాదు, ఏం చేస్తాం. అంచేత అవకాయం మీరు వేయలేదు అంటే నా ఆనందం కోసం పాప ఇలా అయిపోయింటుందండి కదా. కానీ అలా అయిపోయిందని చెప్పి మీరు అవకాయం వేసేయకండి, స్థూల జగత్తు పాడైపోతుంది, అది వేరే విషయం. అంచేత ఆనందమే కోసము విజ్ఞానమే కోసము ఇవి రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇవి రెండు కలగనప్పుడు ఆనందం రాదు, బాగా పాడాలని ఉంటుంది అది నిజంగా. చాలాసార్లు ఒకనొక పరిస్థితిలో అంతా మాట్లాడేసిన తర్వాత కమ్మగా ఒక పాట పాడుకుందాం అనిపిస్తుంది, రాదు, విజ్ఞానం లేదు ఎలా పాడాలో తెలియదు. అంచేత ఆనందాన్ని నేను కోల్పోతాను. అప్పుడు విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే అటువంటి ఆనందాన్ని ముందే ఏదైనా ఒక టేప్ రికార్డర్లో పెట్టుకుని దాన్ని మళ్ళీ నేను ఆన్ చేసుకుంటే మళ్ళీ ఇది విజ్ఞానమే, జ్ఞానమే అంతే కదా. సింపుల్ థింగ్స్ ఇవి, కారణ జగత్తుకు సంబంధించినటువంటి, కారణ శరీరానికి సంబంధించినటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి కోశాలలో రెండు కోశాలు పనిచేస్తూ ఉంటాయి, వాటికి పేర్లు పెట్టారు ఆనందమే కోశము విజ్ఞానమే కోశము అనే పేర్లు. ఈ ఆనందమే విజ్ఞానమే కోశానికి సంబంధించిన జ్ఞానం ఇచ్చేది సామవేదము. ఇంచేత కారణ శరీరంలో సామవేదాన్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అందుకే గానము పాట అందరినీ కూడా ఏంటో అన్నాడు మన శంకరాభరణంలో ఫస్ట్ చెప్పండి, శిష్యుడు పశువులు వేత్తి వేత్తి గానవ సఫణి అని ఏదో ఉంది పాపం, అది కూడా నాకు రాదు. పాట హరీశ్వర్ కల్లా ఏ కొటేషన్ గుర్తురాదు నాకు, అది ఎవరికైనా అర్థమైపోతుంది. అది ఆనందమయ జగత్తులో సామవేదంలో ఎవరికైనా ఆనందదాయకమైన స్థితిని కలగజేసేటువంటి స్థాయి ఈ రెండు కోశాలకి ఉంది, ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము. ఈ ఆనందమయ విజ్ఞానమయ కోశాల నుంచి ఇంకాస్త కిందకి దిగితే సూక్ష్మ శరీరం వస్తుంది. ఈ సూక్ష్మ శరీరానికి మన రెండు భావాలు చూస్తాం, మనోమయ కోశము ప్రాణమయ కోశము. చమకిస్తుంది ఆ పాపం చూస్తే అంతే కదా. సరే అదే మరి అనుకున్నానే అలా రావాలి మనుషులు అని చేత అంతే కదా. అంచేత ఈ మనోమయ కోశము ప్రాణమయ కోశము, ఈ ప్రాణమయ కోశము మనోమయ కోశాన్ని కలిపి సూక్ష్మ శరీరం అంటూ ఉంటాం. మొదటి లక్ష్యం ఏంటి, మంది ఆనందం పొందటం. ఆనందం పొందాలి అంటే ఏం కావాలి మనకి, ఆ ఆనందానికి కావాల్సినటువంటి విజ్ఞానం మన దగ్గర ఉండాలి. విజ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. పిట్రమాక్స్ ఉంది, ఈ పిట్రమాక్స్ తయారు చేయడానికి విజ్ఞానం ఉంది కనుక పిట్రమాక్స్ లైట్ తయారైంది. కానీ ఈ పిట్రమాక్స్ లైట్ వెలిగించవచ్చు అనే ఆలోచన రాలేదనుకోండి, చాలాసార్లు లైఫ్లో జరుగుతూ ఉంటుంది, అయ్యో ఇది మన దగ్గర ఉందే నాకు తెలియదే, వంట చేసి పక్కన మర్చిపోయి వడ్డించలేదే అనుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సాధారణంగా రావనుకోండి, అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు వస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితులు. అలా మర్చిపోతూ ఉంటాం. అదేంటి, మనోమయ కోశం కరెక్ట్గా పనిచేయకపోవటం వల్ల. అంటే ఏంటి, ఆలోచన అప్పుడు రాదు. చాలాసార్లు పరీక్ష రాసి వచ్చిన తర్వాత స్టూడెంట్ గారు ఈ జవాబు రాసి ఉంటే బాగుండేది అనే ఆలోచన వస్తూ ఉంటుంది, చాలా కామన్. అది నాకు చాలాసార్లు జరిగింది, అలా ఎందుకు చెప్తున్నాను నేను. అలాగా ఏదో ప్రశ్న ఇక్కడ ఎవరైనా అడిగితే అప్పుడు జవాబు స్ఫురించదు. ఒక గంట అరగంట తర్వాత ఎప్పుడో స్నానం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అరే ఈ ప్రశ్నకు ఇది జవాబు చెప్పుకుంటే బాగుండేది అనిపిస్తుంది. మనం మనకు వచ్చేది అంటే ఏంటి, ఆలోచన తరంగాలు ఒక విజ్ఞానాన్ని పట్టుకుని డెవలప్ అవటం. అంటే విజ్ఞానం ఉంది, ఆ విజ్ఞానాన్ని ఎప్పుడు ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించుకోకూడదు అనేటటువంటి నిర్ణయాత్మకమైన పని చేసేది బుద్ధి అని మనం ఇంకో భాషలో చెప్పుకుంటాం. ఇక్కడ కోశాల భాషలో చెప్పుకున్నప్పుడు బుద్ధి అనే పదం లేదు కనుక అక్కడ మనోమయ కోశం అని చెప్పుకుంటాం. ఆలోచనకి ఈ ఆలోచనకి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉన్నది. ఈ ఆలోచనకి ఈ నిర్ణయాత్మక శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆలోచన వచ్చింది, ఏంటి ఇక్కడ కూర్చుని ఉన్నాను లైట్ లేదు, ఆ గదిలో టార్చ్ ఉంది, టార్చ్ యొక్క విజ్ఞానం నాకు బాగా తెలుసు. మీకు తెలుసా టార్చ్ యొక్క విజ్ఞానం? ఏమీ లేదు, టార్చ్లో ఏంటంటే ఇలా గట్టిగా నొక్కితే లైట్ వెలుగుతుంది, అది దాని విజ్ఞానం కదా. ఇది తెలియకపోతే టార్చ్ వేస్ట్. నిజంగా తెలియలేదనుకోండి మీకు ఇలా నొక్కితే లైట్ వస్తుంది అని, ఏ ఆఫ్రికన్ అడవిలో ఎప్పుడో టార్చ్ లైట్ చూడని వాడు చేతిలో టార్చ్ పెట్టారనుకోండి, వాడికి ఉపయోగపడదు. మంచి విజ్ఞానమే కోశం ఉండాలి. కానీ ఈ విజ్ఞానమే కోశం ఉంది, టార్చ్ లైటు అక్కడ ఉంది, ఆలోచన వచ్చింది అడుగో అక్కడ ఫలానా చోట టార్చ్ ఉంది, ఆ టార్చ్ తీసుకుని వెలిగిస్తే బాగుంటుంది అని. ఓపిక లేదు, ప్రాణం లేదు, లాభం లేదు, టార్చ్ ఇక్కడికి రాదు కదా, ప్రాణమే కోశం. ఇంచేత ఆ మనోమయ కోశంతో పాటు ప్రాణమయ కోశం కూడా ఉంటే తప్ప ఆ రిజల్ట్స్ రావు. అవునా? ఇది ప్రాణం. ఓపిక లేక చాలా పనులు మనం చేయలేము. నా స్నేహితుడి ఇంటికి ఒకసారి చాలాసార్లు వెళ్తూ ఉంటాను, స్నేహితుడి పేరు మనకు అనవసరం, కానీ అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఇది చేయలేదు రామకృష్ణ, నీకు ఇది చేయలేదు రామకృష్ణ, అది చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను, అది చేద్దాం అనుకున్నాను అంటాడు. కానీ ఆ స్నేహితుడు ఎందుకు హరిద్వారం ఉంటాం, గురువు గారితో మనం చెప్తా ఇచ్చేసేస్తాం గురువు గారు, ఇచ్చేసేస్తాం గురువు గారు, ఈ సంకల్పం తీసుకున్నాం, ఆ సంకల్పం తీసుకున్నాం, ఇంత అంశదానం చేసేస్తాం, ఇంత సమయదానం చెప్పేస్తాం. అక్కడ చెప్పేసిన తర్వాత ఈ ప్రాణమయ కోశం కరెక్ట్గా లేకపోవటం వల్ల, ఓపిక లేకపోవటం వల్ల, అంతకంటే ఏం లేదు మనకి చేయాలని చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది కానీ ఓపిక లేదు. పొద్దున్న 3 గంటలకు లేచామనుకోండి, ఓ 4 గంటలు సాధన 7 గంటల వరకు హాయిగా సుఖంగా చేసుకోగలం, కరెక్టే, కానీ 3 గంటలకి లేవగలగాలే, ఆ ఓపిక లేదు. ఈ ఓపిక లేకపోవటం వల్ల అనేక ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా ఉంటాయి. ప్రాణమయ కోశం ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో చూడండి. ఒక ఆనందాన్ని పొందటానికి ముందు విజ్ఞానం కావాలి, ఆ విజ్ఞానం తర్వాత ఆ విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కావాలి. ఆలోచన వచ్చినంత మాత్రం సరిపోదు, ఆలోచనలు మళ్ళా చేయటానికి ఓపిక కావాలి మనకి. అంత ఉందా, ఓపిక ఉందా, అంతా ఉందా, స్థూల శరీరం ఎక్కడో ఇరుక్కుపోయింది అనుకోండి, స్థూల శరీరం ఎక్కడో ఇరుక్కుపోవచ్చు, బస్సులోనే ఎక్కడో, నేను ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాను, రిక్షా ఎక్కాను, 10:20 రిక్షా ఎక్కాను, నేను ఇంటికి రావటానికి 11:15 ఎప్పుడు వచ్చాను, కారణం ఏంటి అంటే గేట్ వేసేసింది, రిక్షా వాడు దాటించాడు, నేను నడవలేదు. స్థూల శరీరం కూడా ఒక్కొక్కసారి, అన్నమయ కోశం కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అంచేత గాయత్రి మంత్ర సాధనలో, కుండలిని జాగరణ ప్రక్రియలో ఈ 5 కోశాల యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేను చెప్పిస్తున్నాను. దాంతోపాటే ఒకటి, గురువు గారు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. యుగ నిర్మాణ యోజన శతసూత్రి కార్యక్రమం అని పుస్తకం ఉంది, చూసి ఉన్నారో లేదో, చూడకపోతే చూడొచ్చు. లేదు అంటే శతసూత్రి కార్యక్రమం పేరు రాశారు కానీ 108 ఇచ్చారు అందులో గురువు గారు, శతసూత్రి కార్యక్రమం అని టైటిల్ వేశారు, అందులో 108 కార్యక్రమాలు ఇచ్చారు. 108 కార్యక్రమాలు ఇస్తే మళ్ళా అందులో 10 కార్యక్రమాలు అందులో రాసిలేవు, 98 రాసి ఉన్నాయి, మిగతా 10 కూడా మీరు మీకున్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు ఏర్పరచుకోవచ్చు అన్నారు. అంచేత ఆ 10 మనం చేద్దాం, ఆ 98 వదిలేద్దాం. అంచేత ఆ పుస్తకం రాకపోయినా పర్వాలేదని అది నేను చెప్పేది, పుస్తకం నేను చూడలేదే. అంచేత ఏం చేస్తాం అంటే మీరేం బాధపడక్కర్లేదు, ఆ పుస్తకం లేదు అంచేత మేము చేయలేకపోయావే అనే బాధ వద్దు. 108 ఉన్నాయి అందులో కార్యక్రమాలు, 108 కార్యక్రమాల్లో 98 కార్యక్రమాలు ఆయన ఇచ్చారు, మిగతా 10 మీకు వదిలేశారు. ఆ 10 మనం చేసుకోవచ్చు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా. ఈ 10 చేసుకోవటానికి బేసిస్ కూడా చెప్పాను కదా, మీకు ఏది ఆనందం కలుగజేస్తుందో ఆ 10ని మొట్టమొదటి టేకప్ చేయండి. అంశదానము, సమయదానము, సాధన, ఉపాసన, ఆరాధన, ఇది యుగ యుద్ధంలో గురువు గారు మనకి చెప్పినటువంటి 5 సంకల్పాలు. ఈ 5 సంకల్పాల్లో మీకు ఏది ఆనందం కలగజేస్తుందో అది చూసుకోండి. పక్కవాడికి ఏది ఆనందమో అది మీరు చేస్తే వాడికి ఆనందం అవుతుంది తప్ప మీకు ఆనందం కాదు. అంత త్యాగ బుద్ధి సాధనలో అనవసరం. గాయత్రి పరివారంలో ఇతరుల ఆనందం కోసం చేయండి, కానీ ఇందులో మీకు ఆనందం కలగజేసేది చేసుకోండి. అంచేత మీకు ఆనందం కలగజేసుకునేది ముందు మీరు నిర్ణయించుకున్న తర్వాత విజ్ఞానం కావాలి. ఆ ఆనందం కలగజేసే పనిని ఎలా చేయాలి అనేటటువంటి విజ్ఞానం కావాలి మీకు కదా. ఆ విజ్ఞానం మళ్ళా కుటుంబ కుటుంబానికి మారిపోతూ ఉంటుంది. ఆ పరిచయానికి కావలసినటువంటి వనరులు కానీ కావలసినటువంటి యాంగిల్ కానీ ఇంటింటికి మారుతుంది, ఇంట్లో కూడా మనిషి మనిషికి మళ్ళా మారిపోతూ ఉంటుంది. దాన్ని కొంచెం స్థిమితంగా ఆలోచించుకోండి. అంటే విజ్ఞానమే కోశాన్ని మీరు ఉపయోగిస్తున్నారు అని అర్థం. మళ్ళా విజ్ఞాన కోశం ఐదు కోశ జాగరణ అన్నారు గురువు గారు. ఈ ఐదు కోశ జాగరణ ఎలా చేయాలి అనే ప్రశ్న కాదు. ఐదు కోశాన్ని ఉపయోగించుకోండి, ఉన్నాయి అక్కడ, క్షేమంగా ఉన్నాయి, పదిలంగా ఉన్నాయి. వాటి తుప్పు పట్టదు కనుక పర్వాలేదు, పాడవది ఎప్పుడు. మనం ఉపయోగించుకోకపోతే అలా ఉంటాయి అవి. అంచేత విజ్ఞానమే కోశం ఎలా చేయాలి అనేది. ఈ విజ్ఞానమే కోశం తర్వాత ఏం చేయాలి, మనోమయ కోశం ఎలా చేయాలో తెలుసు. కానీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే లాభం లేదు కదా. వాళ్ళని అడగకుండా వెళ్ళామనుకోండి, వాళ్ళు సినిమాకి వెళ్తున్నప్పుడు నేను యుగ్యం చేస్తాను అని వెళ్ళామనుకోండి, ఆలోచించకుండా, అంతే కదా, ఆలోచించకుండా వెళ్ళినట్టే కదా. అప్పుడు ఏమవుతుంది, కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఏర్పడతాయి కనుక ఆలోచన మనోమయ కోశం ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయా లేవా అనేది మనం ఉపయోగించుకుంటే మనోమయ కోశం అవుతుంది. ఇంతా చేసి అంతా చేశాక అప్పుడే ఏ నడువు నొప్పో ఏ తలనొప్పో ఏదో వచ్చిందనుకోండి, ఓపిక లేదనుకోండి, పని జరగదు కనుక ప్రాణమయ కోశం కూడా సవ్యంగా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. సంకల్పము, ఓపిక ఉండాలి. అంతా బాగానే ఉన్నాక స్థూల శరీరం మనకి సహకరిస్తే ఈ పంచకోశాలు ఇవి సహకరిస్తూనే ఉన్నాయి. లేకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం, కూర్చోలేదా? ఇక్కడ రావటంలో ఆనందం ఉంది, ఇక్కడ రావటం వల్ల మనకి లాభం ఉంటుంది అనే విజ్ఞానం ఉంది. ఇక్కడికి ఎలా రావాలో, ఇక్కడికి రావాల్సిన టైం ఏదో, అదే ఏ మధ్యాహ్నం 11 నుంచి 12కి మధ్య వచ్చారనుకోండి, లేకపోతే 12 నుంచి 1 గంటకి మధ్య వచ్చారనుకోండి, ఇవి మాట్లాడుకోలేము మనం. అంచేత మనమే కోసం పనిచేస్తుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చే ఊపిక ఉంది, ప్రాణమయ కోశం కూడా పనిచేస్తుంది, స్థూల శరీరం కూడా కాస్త అటు ఇటు మనం మార్చుకుంటే మనకి సహకరిస్తుంది. కాళ్ళు చేతులు ఏదో కాస్త అటు ఇటు చేసుకోవాలి తప్ప మిగతా ప్రాబ్లమ్స్ ఏమి స్థూల శరీరం ఇవ్వటం లేదు కనుక పంచకోశ జాగరణ మనకి అయిపోయినట్టే కదా. అంచేత ఇది పంచకోశ జాగరణ అంటే.